गुरुर्विष्णु गुरुदेव ईश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरु गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री नारायण परमात्मने नमः
ఓం శ్రీ నాన పరమాత్మనే నమ యా ఈరోజు మన బాలాంటి అంటే 21st తారీఖున శ్రీరామనవమి అయిందండి. సో శ్రీరామనవమి సందర్భంగా నాన్నగారు రాముడు గురించి చాలా విస్తృతంగా చెప్పున్నారు కదా. సో మన టీచర్స్ అందరూ కూడా అసలు రాముడు గురించి సేకరించిందంతా సామాన్యంగా ఉండదు, బాలాంటి అవి చాలా స్మృతులు ఉన్నాయి అంటే బాలాంటిని మాట్లాడిందాం అనుకున్నాము ఈ సండే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మాకు విశిష్టత ఏంటి అంటే సండే ఆన్లైన్ సత్సంగ్స్ మొదలు పెట్టి కరెక్ట్ గా సంవత్సరం అయిందంటి.
వెరీ గుడ్.
సో యానివర్సరీకి బాలగారు అన్నమాట. కరోనా సందర్భంగా బిగించేసిన ఆన్లైన్ సత్సంగ్స్ కి కరెక్ట్ గా సంవత్సరం ఈ రోజుకి. సో ఫస్ట్ యానివర్సరీ ఒకటి, శ్రీరామనవమి సందర్భం ఒకటి. సో బాలగారికి ఎప్పుడు ఐ మీన్ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండలేదు నాన్నగారు యాజ్ ఆన్లైన్ సత్సంగ్ టీచర్ కదా. మనుషులు చూడకుండా కూడా చెప్పేయగలవమ్మా నువ్వు అనేవారు కదా. సో నేను ఎక్కువ టైం తీసుకోను అంటే రాముడి గురించి నాన్నగారు చాలా వైభవంగా అంటే ప్రతి శ్రీరామనవమికే కాదు చాలా సందర్భాల్లో రాముడిని అంటే విశిష్టమైన అవతారం, ధర్మ అవతారం, మర్యాద పురుషోత్తముడు అని అసలు ఎన్నో సంఘటనలు అంటే రామాయణం మనం ఎన్నిసార్లు విని ఉండొచ్చు చదివి ఉండొచ్చు కానీ రాముడి గురించి అంత వైభవంగా దాన్ని మనల్ని అంటే కళ్ళకు కట్టినట్టు ఎదురుకుండా రాముడిని చూపించినట్టు, ఎందుకంటే నాన్నగారు కూడా ఆయన జీవితం పొడుగున అలా జీవించి చూపించారు కదా. సో మీ మాటల్లో చెప్దురు కానీ తర్వాత ముగింపు మన జయ కూడా ఒక 10 నిమిషాలు అంటే శ్రీరామనవమి సందర్భంగా రాముడి అందరికీ నాన్నగారితో చాలా స్మృతులు ఉన్నాయన్నమాట. సో ముగింపు మాటగా ఆవిడ ముగిస్తారు, మీరు స్టార్ట్ చేయండి బాలాంటి.
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం రామ్ రామాయ నమః. ఓం రామ్ రామాయ నమః. ఓం రామ్ రామాయ నమః. ఈ మంత్రం చెప్తూ ఇంకోటి చెప్పారు నాన్నగారు ఏంటంటే ఓం రామనారాయణాయ, ఓం రామనారాయణాయ అని. ఎందుకంటే భద్రాచలంలో రాముడు అయోధ్య రాముడు కాదంట, దశరథ రాముడు కాదంట, వైకుంఠ రాముడు. మామూలుగా రాముడికి 2 చేతులు కానీ నారాయణ 4 చేతులు కనుక వైకుంఠ నుంచి వచ్చిన రాముడు కాబట్టి ఆ రాముడికి భద్రాచలంలో రాముడికి 4 చేతులు అంట. సో అని మధ్యలో ఇంకో నామం కూడా చెప్పేవారు ఉషా నాన్నగారు, నువ్వు అన్నట్టుగా నాన్నగారు ఎలా అంటే రాముడై చెప్పేవారు, రాముడై చెప్పారు కాబట్టి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఆహా, ఒక జిన్నూరులో 2013 అయితే అసలు ఈయనే చెప్పగలరు సుమాయిలుగా, బాలా ఈయనే చెప్పగలరే బాబు ఇలాగా అని మోహన్ అయితే ఎంత గొడవేసిందో అన్నమాట.
అయితే నాన్నగారు అంటే రామానుజాచార్య జయంతి కూడా అంట, ఇప్పుడే మన రాజేశ్వరి అంటే పెట్టారు మెసేజ్ రాజేశ్వరి గారు, రామానుజాచార్య జయంతి అంట. సో మీకు చాలా యానివర్సరీలు పడ్డాయి ఈరోజు, చెప్పండి.
అయితే నాన్నగారు ఇంకోటి కూడా చెప్పేవారు, ఎప్పుడైనా మీకు అర్ధరాత్రి మెలకొచ్చిస్తేనమ్మా శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ అనుకోండి అని. ఇంకా ఇలాగా రాముడై నాన్నగారు అన్న ఒక్క మాట ఎంత బాగుండదు, వాడమ్మ రాముడు అని అని చెప్పారు అనమాట. అయితే భద్రాచల రాముడి కోసం చెప్పి నాన్నగారు అంటున్నారు, మేము భద్రాచల వెళ్ళి మనం రాముడిని చూసి వచ్చాం, రాముడిని చూసి వచ్చాం అంటాం కదా, అలా రాముడిని మనం చూడడం కాదమ్మా, రాముడు మనల్ని చూడాలి. మనం రాముడిని చూసి వచ్చాం, రాముడిని చూసి వచ్చేస్తాం అంటాం కదా, అలా కాదు, రాముడి చూపు మనం ఏర్పడాలి, రాముడు మనల్ని చూడాలి. అలా రాముడు మనల్ని చూస్తేనంట ఎలా అవుతుందంటేనంట, అప్పుడు ఏమవుతుందంటేనంట, నాన్నగారు చెప్తాను, నీ ప్రభువు ఏ గుహలో ఉన్నాడో అక్కడికి ఆ గుహలోకి నీ మనసు వెళ్ళి కరిగిపోతుంది. అక్కడ ఏంటి, రాముడు నిన్ను చూస్తే, రాముడిని నేను చూసాము మేము చూసాం అనకుండా, రాముడిని రాముడు మనల్ని చూస్తే ఏ గుహలో అయితే నీ ప్రభు ఉన్నాడో ఆ గుహలోకి నీ మనసు వెళ్ళిపోతుందంట, అక్కడ వెళ్ళి అక్కడ మునిగిపోతుందంట. నాన్నగారు చెప్తున్న రామాయణం రామాయణం గురించి నాన్నగారి దగ్గరికి ఒక ఆయన వచ్చి అడిగారంట, ఎవరు, ఒక భీమవరం షావుకారంట. ఆ పేరు ఎందుకు లేండమ్మా, షావుకారు అడిగారు, ఇంట్లో కాదమ్మా షాపులో రామాయణం ఏముందంటే అది అదే కదా, భగవద్గీత భాగవతం అవి చదవాలి అంతేగాని రామాయణం లేవుంది అని. అప్పుడు నాన్నగారు చెప్తున్నారు, అప్పుడేం మాట్లాడలేదు అక్క నాన్నగారు ఆయన దగ్గర. కానీ తర్వాత చెప్పారు నాన్నగారు, రామాయణంలో నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయమ్మా, భగవద్గీత భాగవత కంటే రామాయణంలోనే ఎక్కువ చాలా ఇమ్మోర్టల్ వర్డ్స్ ఉన్నాయమ్మా, నీకు రామాయణం రక్షించేది రామాయణం, రామాయణం చదవడం వల్ల శక్తి శీలం ఈ రెండు పెరగాలంటే రామాయణ గ్రంథం పారాయణం చేసి తీరాలి. ఎలా అంటే రామాయణం గ్రంథం పారాయణం చేయడం వల్లనంట మనం కుటుంబంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలాగా మెలక్కోవాలి, మెలగాలి, కుటుంబంలో ఎలగాలి, ఇవన్నీ నేర్పించేది రామాయణం నేర్పిస్తుందమ్మా. రామాయణం అంటే మీకు చాలా తేలిగ్గా ఉందమ్మా. గాంధీ మహాత్ముని కూడా అనివారంట, రామాయణం విన్నదే కదా రోజు ఏంటి వింటారు అని. గాంధీ మహాత్ముడు మాత్రం అనేవాడంట, ఏంటంటే ఏమో ఈవేళ నేను వినంది వస్తుందేమో అని, అలాగే ఆవేళ ఆయన వినంది వచ్చేదంట. ఆ తర్వాత రామానుజుల కోసం నాన్నగారు చెప్పారు, షా రామానుజులంట 14 సార్లు రామాయణం వాళ్ళ మేనమామగారు చేత చెప్పించుకొని విన్నారంట. ఎలా తెలుసా, ఒకళ్ళు కొండ మీద ఉండేవారంట, ఒకళ్ళు కొండ కింద ఉండేవారంట. మేనమామగారు మేనల్లుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళు మీదకి ఒకళ్ళు కింద కన కాకుండా అటునుంచి ఆయన సగం ఇటు నుంచి ఈయన సగం వెళ్ళి ఒక దగ్గర అలాగా 14 సార్లు ఆయన రామాయణం విన్నారంట. రామాయణం వినడం వల్ల నీ హృదయం నీకు శీలం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. అది కాకుండా ఇంకోటి చెప్తారు నాన్నగారు, ఏంటంటే హృదయం విశాలం అవుతుందట, మనసు పవిత్రం అవుతుందంట, బుద్ధి ఏమో ధర్మం వైపు నడుస్తుందట అని చెప్పి అప్పుడు నాన్నగారు చెప్తున్నారు అన్నమాట, మనం తేలిగ్గా తీసేస్తామమ్మా, రామాయణం రాముడు స్వభావం కనుక మీకు వస్తేనమ్మా మీరు అందరూ వైకుంఠ లక్ష్ములు అయిపోతారమ్మా. ఎలా అంటే మరి ఎదురుగా వాళ్ళు ఉన్నారేమో వైకుంఠ సుజాత, వైకుంఠ అన్నపూర్ణ, వైకుంఠ రమ అయిపోతారంట. వైకుంఠ లక్ష్ములు అయిపోతారమ్మా రాముడు స్వభావం మీకు వస్తే. కానీ రాముడు స్వభావం మాత్రం చాలా కష్టము. ఎందుకంటే మన ఎవరికైనా మన స్వభావం అవతల వాళ్ళ స్వభావం మార్చుకోమని చెప్పడం సులువు కానీ మన స్వభావం మార్చుకోవడం చాలా కష్టం అని అన్నారంట. ఆ తర్వాత చెప్తున్నారు నాన్నగారు, అమ్మా రామాయణంలో ఇమోర్టల్ వర్డ్స్ ఉన్నాయమ్మా, ఒక్కోసారి మన తెలివితేటల వలన అన్ని విషయాలు కరెక్ట్ అంట. మనకు కూడా ఎంత తెలివైన వాళ్ళమైతే తెలివైన వాళ్ళమైనా కొన్ని విషయాలు తట్టవంట. ఏంటి వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు ఇలా చేశారంటి అని అనుకుంటా ఉంటారు. ఈ మాత్రం తట్టలేదా వాళ్ళకి అని అనుకుంటాము. అది ఒక్కోసారి తట్టవమ్మా, అది రామాయణం చదివితే తెలుస్తుంది. విధి బలీయమైందమ్మా, విధి బలీయమైంది, సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది అంటున్నారమ్మా. ఏది విధి ముందు సైన్స్ ఏంటి టెక్నాలజీ ఏంటి? నాన్నగారు అప్పుడు చూపించారు అన్నమాట. ఏది చేతిలో గీతలు ఎవరైనా ఒక్కరు మార్చగలరా చూడండి, మీ చేతిలో గీతలు ఉన్నాయి, నా చేతిలో గీతలు ఉన్నాయి, ఈ చేతిలో గీతలు ఎవరైనా మార్చగలరా, చిన్నది పెద్ద చేయగలరా, పెద్దది చిన్నది చేయగలరా, పుట్టిది పొడవు చేయగలరా, పొడవు ఉన్నది పట్టు చేయగలరా, ఎవరు మార్చగలరు? మీరు ఏదైనా ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్కి వెళ్ళండి, మీ చేతిలో గీత ఏదైనా ఒక దాన్ని మారుస్తారేమో చూస్తాం అమ్మా. అదే తలరాత, అది ఎవ్వరు మార్చలేరు.
అవునండి,
అది అది తలరాత. మనం అనుకుంటాం మనకు తట్టదమ్మా ఇదేంటి అని మనం అనుకుంటామమ్మా. తర్వాత భగవాన్ కూడా అడిగారంట ఉషా, ఏంటి రాముడి జ్ఞానం వచ్చిందా అని. రాముని స్మరిస్తే మనకి జ్ఞానం వస్తే రాముడి జ్ఞానం వచ్చిందా లేదా అంటారు, ఇలాంటి ప్రశ్నలు ఏంటి అన్నారు. ఒక ఆయన వచ్చి అన్నారంట, వాల్మీకి చదువుకోలేదు, ఆయన రాశాడు ఏంటది, చదువుకోకుండా ఏం రాశాడు, ఎవరో రాసేసి ఆయన పేరు పెట్టారు అన్నారు. అప్పుడు నాన్నగారు చెప్పారంటే, ఏంటి హై స్కూల్లో చదువులు, కాలేజీ చదువులు చదువులా? చదువులు కాదు, తపస్సు ఉండాలి, తపస్సు వలన, తపస్సు వలన ఆయన ఋషి అయ్యాడు. ఈ కాలేజీ చదువుల వలన ఏది, ఇంతమంది పండితులు ఉన్నారు, పద్మ విభూషణలు ఉన్నారు, పద్మభూషణలు ఉన్నారు, పద్మ విరాట్లు ఏవేవో చెప్పారులే నాన్నగారు, అంతమంది ఉన్నారు, ఏ ఒక్కరైనా రామాయణంలోని ఒక్క మాట ఎవరైనా రాయగలరా, రాసి చూపించండి అని అడిగానమ్మా. ఒక్కరు ఒక్క ముక్క కూడా రాయలేదు, ఒక్కరు ఒక్క ముక్క కూడా రాయలేకపోయారమ్మా అని అప్పుడు నాన్నగారు చెప్తున్నారు. ఏంటంటే రామాయణం ఈ అరుణాచల గిరి ఎన్నాళ్ళు ఉంటాదో, ఈ హిమాలయాలు ఎన్నాళ్ళు ఉంటాయో, తర్వాత ప్రపంచం ఎన్నాళ్ళు ఉంటాదో, సముద్రం ఎన్నాళ్ళు ఉంటాదో, అన్నాళ్ళు రామాయణం ఉంటుందమ్మా, అన్నాళ్ళు రామాయణం ఉంటుంది. రామనామ మహిమ గురించి వండర్ఫుల్ టాక్ అమ్మా వాల్మీకి. ఏం చెప్పాడంటేనంట, ఆకాశంలోని నక్షత్రాలను లెక్క పెట్టవచ్చు, ఇసుక గుట్ట మీద కూర్చొని ఇసుక రేణువులు లెక్క పెట్టవచ్చు, కానీ రాముడు సుగుణాలు లెక్క పెట్టలేము అన్నాడంట వాల్మీకి. అమ్మా వండర్ఫుల్ టాక్ అమ్మా అని నాన్నగారు మాట ఇది, వండర్ఫుల్ టాక్ అమ్మా. ఏంటంటే ఆకాశంలోని నక్షత్రాలు లెక్క పెట్టచ్చు, ఇసుక గుట్ట మీద కూర్చొని ఇసుక రేణువులు అయినా లెక్క పెట్టచ్చట, కానీ సుగుణాలు లెక్క పెట్టలేవంట రాముడు సుగుణాలు. అప్పుడు నాన్నగారు చెప్పి అప్పుడు అంటున్నారు అనమాట, రాముడు ప్రియ భాష అంట, ముందు తనే పలకరిస్తాడంట, పలకరించి ఆగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వెళ్ళాక వెళ్తాడంట, మిత భాష అంట. మనమమ్మ ఎవరైనా ప్రతి దానికి చెప్పేవారు రామాయణంలో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని. మనమమ్మా కనిపించి మనకి తెలిసిన వాళ్ళు కనిపించినా మనం పక్కకి మొహం తిప్పేసుకుంటామమ్మా. మనమే ఎందుకు పలకరించాలి? వాళ్ళు ముందు పలకరించవచ్చు కదా, మనం ఎందుకు పలకరించాలి వాళ్ళకి అని అనుకుంటామమ్మా. మనం రాముడు అలా కాదంట, ముందు ఆయనే నిలబెట్టి వాళ్ళకి ఆగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు పలకరించి వాళ్ళు వెళ్ళాక వెళ్ళేవాడంట. అమ్మా రాముడు అంటే ఏంటనుకుంటున్నావు? రాముడు గుణవాన్, వీర్యవాన్, సత్యవాన్, ధర్మవాన్, బలవాన్, ధర్మవాన్, విద్వాన్, అమ్మా ఇంకేంటి, ఆత్మవాన్. ఆత్మవాన్ అంట తెలుసా, రక్షించేది రామాయణం అని చెప్పి అక్కడ చెప్తారు, అక్కడ చెప్తున్నారు నాన్నగారు. ఒక ఆయన అరుగు మీద కూర్చున్నప్పుడు అన్నాడంట, ఏంటి నేను అంటున్నాను నాన్నగారు, ఆయన అంటున్నాడమాట, నాన్నగారండి రాముడుకు వచ్చిరన్ని కష్టాలు ఉన్నాయి నాన్నగారు, నాకు రాముడికి ఉన్నన్ని కష్టాలు నాకు ఉన్నాయి అని అన్నారు. అప్పుడు అప్పుడే అంటే నాన్నగారు తర్వాత అంటున్నారు, అమ్మా రాముడికి వచ్చిందన్న మీరు తేలిగ్గా అనేస్తారమ్మా, రాముడికి ఉన్న కష్టాలు మీరు కూడా అలాగే అనేస్తారమ్మా, రాముడికి ఉన్న కష్టాలు నాకు ఉన్నాయమ్మా. రాము వేళకి ఇడ్లీ, వేళకి కాఫీ, వేళకి భోజనం వస్తుంది, దీనికంటే రాముడికి ఉన్న కష్టాలు ఉన్నాయటమ్మా. మంచం నిండా మనిషి నిద్ర, కంచం నిండా తిండి, ఈయనకంటే రాముడికి ఉన్న కష్టాలు ఉన్నాయి. ఎన్ని మాటలు పడ్డాడమ్మా, తర్వాతనేమో ఎన్ని మాటలు పడ్డాడు, భార్య పోయిందమ్మా, రాజ్యం పోయిందమ్మా, ఆయన కొంచెం కూడా పెట్టబావలేదమ్మా, రాముడికి వచ్చిన కష్టాలు మనకు వచ్చాయని అంటావమ్మా. మనకి టింకే మారితేనే నిద్ర రాదమ్మా, ఊరు మారితే నిద్ర రాదు, స్థలం మారితే నిద్ర రాదు, ప్లేస్ మారితే అవన్నీ ఉంది, టింకే మారిన నిద్ర
రాదమ్మా.
అలాంటి రాముడు తల కింద చేయి పెట్టుకుని పడుకున్నట్ట మొట్టమొదటి అయోధ్య ఫస్ట్ రోజు.
అంటే
అయితే
కింగ్డమ్ మొదలే అడవిలోకి వెళ్తే పట్టు పరుపు మీద పడుకునే రాముడు నేల మీద పడుకుంటే చెయ్యి దిండు కింద చెయ్యి అడ్డు పెట్టుకుని పడుకుంటే క్షణంలో నిద్ర పట్టిందంట.
పట్టింది
అంటే
అంటే
గుణాతీతులు అనడానికి, అంటే స్వయంగా భగవంతుడు అనడానికి ఎన్ని ఉదాహరణలు అన్నారన్నమాట.
అయితే కొంతమంది పరమ రామ భక్తులు రామాయణం చదువుతూ ఆ అధ్యాయాన్ని ఆ పర్టికులర్ ఆ నాలుగు పేజీల్ని తప్పించేస్తారట, నాన్నగారు చెప్పారు. ఎందుకంటేనంట సాక్షాత్ నారాయణుడు పరమేశ్వరుడు, సాక్షాత్ ఆ నారాయణుడు భూమి మీదకి వచ్చి అవతారం ఎత్తి అలాగా చెయ్యి తల కింద చెయ్యి పెట్టుకుని పడుకున్నాడు అనే ఘట్టం వాళ్ళు చదవలేరంట. మా స్వామి మా నారాయణుడు మా పెరుమాళ్ళు, పెరుమాళ్ళు అంటే పెద్దవాడు కదా అని అది తప్పించేస్తారంట. అటు అలా పడుకున్నాడమ్మా రాముడు. రాముడు
అంటే బలాంటి ఇక్కడ భక్తి వైభవం అనమాట. అంటే ఈ భక్తులకి రాముడితో ఉన్న తాదాప్యం ఎటువంటిది అంటే, అంటే ఆయన నేల మీద పడుకున్నాడనే మాట కూడా వాళ్ళు వినలేరు, వాళ్ళకి దుఃఖం అనమాట.
వినలేక అప్పుడు ఏంటంటే అది తప్పించేస్తారంట వాళ్ళు.
ఆ పేజీ చదవరు,
చదవరంట తెలిసిన, హృదయం విశాలం అవుతుందంట మనం రామాయణం పారాయణం చేస్తాను. తర్వాత అంటున్నారు ఎత్త యోగీశ్వర కృష్ణ ఎత్త పాదో ధనుర్ధర. ఆ శ్లోకంలో ఏంటంటే కృషి అర్జునుడు, కృప కృష్ణుడు, కాని రాముడిలో కృషి కృప రెండు ఉన్నాయట. ఎత్త యోగీశ్వర కృష్ణ అంటే ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ విజయం, ఎక్కడ అర్జునుడు ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృషి కృప రెండు, కృషి కృప ఏమో కృష్ణుడు, కృషి ఏమో అర్జునుడు, కానీ అక్కడ అలాగేంటండి, అక్కడ అలా కాదంట. ఈ రాముడు నిన్న ఏంటిది
కృషి
కృషి రెండు రాముడు రెండునంట. అక్కడ అసలు ఎన్ని నాన్నగారు చెప్తున్నారు ఆ సుగుణాలు లెక్క పెట్టలేమని, తర్వాత చెప్తున్నారు రాముడు రూపాన్ని ధ్యానించినా సరిపోతుందమ్మా, ఎంత అందమైన వాడంటే లక్ష మన్మధులు కూడా సరిపోరట, మగవాళ్ళు కూడా ఆ రూపాన్ని చూసి మోహం పొందేశారంట, అటువంటి రూపం అమ్మా రాముడిది అనేసి చెప్తున్నారు. ఇక్కడ చిన్నది నారదుడు అడుగుతాడే, ఎవడున్నాడు ఈ లోకంలో ఇదివరకు ఎరుగనివాడు, ఎవడున్నాడు ఈ కాలంలో సరియగు నడవడి వాడు, నిత్యం సత్యం పలికేవాడు, నిరతము ధర్మము నిలిపేవాడు, చేసిన మేలుని మరవని వాడు, ఎల్లరికీ తల చల్లని వాడు, ఎదనిండా దయగలవాడు. అంటే ఆయన చెప్పారట, ఒకడున్నాడు ఈ లోకంలో ఓంకారానికి సరిజోడు, ఇనకులమున ఈ కాలంలో జగములు పొడి పొగిడే మొనగాడు, పలుగుణముల చిలికాడు, చెరగని నగవుల నెలరేడు, మాటకు నిలబడు ఇలరేడు, దశరథ తనయుడు దానవ దమనుడు జానకి రాముడు. అతడే శ్రీరాముడు. నాన్నగారు చెప్తున్నారు ఇక్కడ, ఇది వేసవికాలం, ఈ వేసవికాలంలో ఎండిపోవటం పోయే నదిలా ఎల్లప్పుడూ నది లాంటిది కాదంట, ఎల్లప్పుడు జీవనదంట, ఎల్లప్పుడు ప్రవహించే నదిలా సజీవంగా ఉండే గ్రంథం అంట. గ్రంథం పారాయణ చేయాలి కానీ నాన్న శివుడు కూడా రామనామే తారక నామం అంట, రక్షించేది రామాయణం అంట. ఒక్క నాన్నగారు చెప్పేవారు, ఉషా రామనామం ఒక్కటి సరిపోద్దమ్మా మనం తరించడానికి, అమ్మా పూర్వీకులు మన వాళ్ళు మన ఇంట్లో కూడమ్మా, మా ఇంట్లో కూడమ్మా, మన ఇంట్లో కూడమ్మా, పెద్దవాళ్ళు ఇప్పుడమ్మా మనకి ఆచార్యుల వారు రామకృష్ణుడు వివేకానందుడు ఆచార్యుల వారు వీళ్ళందరూ తెలిసారు, అప్పుడు ఓన్లీ రాముడేనమ్మా, అందరికీ రాముడే దేవుడు. ఇప్పుడు మన అందరికీ ఇవన్నీ తెలిసాయి గాని అప్పుడు అందరికీ రాముడే దేవుడు అని తారకనామం చెప్పేవాడు. తారకనామం కదా ఇది, ఈ తారక మంత్రం శివుడు చెప్పేవాడంట చనిపోయినప్పుడు. కాశీలో మనం వెళ్ళి మనం వెళ్ళాం కదమ్మా కాశీలో దేవుడు చనిపోయినప్పుడు ఆయన చెవిలో ఇది ఎందుకు చెప్తాడు అని అంటే, మనం చనిపోయినప్పుడు ఏడు ఎందుకు చెప్తాడంటే అంట, ఈ చనిపోయిన జీవుడు పవిత్రం అవ్వటానికంట. రాముడు రామనామం శివుడు చనిపోయిన జీవుడు చెవిలో ఎందుకు చెప్తాడంటే ఆ జీవుడు పవిత్రం అవ్వడానికంట. తర్వాత ఈ మనసు నిలకడలేని మనసును, నిలకడగా బయటికి వెళ్ళిపోయే మనసును, అక్కడ మంచి మాట చెప్పారు నాన్న, మనసుని మనసు యొక్క చాపల్యం నుంచి బయటకు తీసేయటానికి చెప్తాడంట జీవుణ్ణి. పరమ ఎందుకు జీవుడు మరణించాక వాడి చెవిలో జీవుణ్ణి ఎందుకు చెప్తాడంటే ఈ నామం జీవుణ్ణి పరమ పవిత్రం చేయటానికి, మనసు యొక్క చాపల్యం నుంచి బయటికి తీసేయటానికి చెప్తాడంట రాముడు. రామనామం శివుడు ఈ దృశ్యం రామకృష్ణుడు చూశాడంట చెప్తున్నారు నాన్నగారు. ఈ దృశ్యం రామకృష్ణుడు చూశాడమ్మా. శివుడు అంటాడంట, నిన్ను శక్తి అంటారు, నన్ను జ్ఞానం అంటారు, జ్ఞానం శక్తి కలిపితే వాడు రాముడు. వండర్ఫుల్ తాతమ్మా అంటారు నాన్నగారు. శివుడు పార్వతి అంటాడట, నిన్ను శక్తి అంటారు, నన్ను జ్ఞానం అంటారు, కానీ జ్ఞానం శక్తి కలిపితే వాడు రాముడు. వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్ తాతని. ఓసారి శివుడు ధ్యానం చేస్తుంటే పార్వతి, మీ మిమ్మల్ని అందరూ ధ్యానం చేస్తారు, మీరెవరు ధ్యానం చేస్తారు, నేను నా రాముడిని ధ్యానం చేస్తున్నానంటే అంత గొప్పవాడా రాముడని ఈవిడ పరీక్షించడానికి రాముడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి సీత వేషంలో వెళ్తే, అమ్మా చెల్లి పార్వతి మహాదేవుడు ఏడమ్మా అని అడుగుతా. అంటే వెనక్కి వచ్చేస్తుంది పార్వతి. వచ్చాక నా దేవుడిని నువ్వు పరీక్షించడానికి వెళ్తావా అని పార్వతిని తన వామభాగంలో కూర్చునే అర్హతని అక్కడ అర్హత పోగొట్టుకున్నావని చెప్తాడండి శివుడు పార్వతీదేవికి. పార్వతీదేవి వెళ్ళి పరీక్షించడానికి వెళ్తాది అనమాట. వెళ్తే అంత గొప్ప రాముడు అని వెళ్ళావు పరీక్షించడానికి అని చెప్పి శివుడు ఆ వామభాగంలో తనకి ఉనే స్థానాన్ని తీసేస్తారట తెలిసిన. అయితే అప్పుడు ఈ శివుడంట, ఇంకా రాముడు అయోధ్యలో జన్మించినప్పుడు ఈ వీళ్ళందరూ ఏంటి దశరథ మహారాజు ముగ్గురు భార్యలు ఆ బాల వినోదం చూడడానికి ఆ బాల క్రీడల్లో ఆడిస్తా ఉంటే శివుడు వెళ్తాడంట. అదే ఎందుకంటేనంట నాన్నగారు చెప్తాను అమ్మ శివుడు చెప్తాడమ్మా నాకు తల్లి తండ్రి లేరు, నేను యోగిని కదా, నేను వైరాగిని కదా, నాకు తల్లి తండ్రి లేరు. ఆ తల్లి తండ్రి ఉండి ఆ అలాగా ఆ బాల క్రీడలు ఆ బాలలో బాలుడిగా ఉన్నప్పుడు ఆయన చేసే ఆ క్రీడలు అవన్నీ నేను ఎరగను, నాకు తెలియదు, నాకు తల్లి తండ్రి లేరు కదా, అవన్నీ నేను అనుభవించలేదు. అందుకే నా స్వామి బాల క్రీడలు చూడడానికి ఆ బాల రూపుని చూడడానికి ఆ అందాలని చూడడానికి వెళ్తున్నాను అని శివుడు మహాశివుడు మహాదేవుడు కిందకి దిగి వచ్చి రాముడి బాలక్రీడలు చూస్తాడంట. అప్పుడు చెప్తున్నా నీవు ఈయనకి తల్లి తండ్రి లేరు కదమ్మా, శివుడికి వైరాగ్ కదమ్మా, అందుకని అవన్నీ ఏమి ఎరగడమ్మా, అందుకని వెళ్ళాడట అని చెప్పి అప్పుడు చెప్తాడు నాన్నగారు. తర్వాత ఏంటంటే ఈ మామూలుగా ఈ విశ్వామిత్రుతోని ఇక్కడికి యాగం రక్షించడానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు తాటకిని చంపినప్పుడు రాముడు కంట ఎదనిండా దయగలవాడు, రాముడు కంట సముద్రంలో ఎంత నీరుంది అంత దయంట రాముడు తాటకిని చంపినప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు బా సుబాహు బా మారీచులు అయితే వాళ్ళని దహన సంస్కారం చేయడానికి ఎంత దయ అంటే వాళ్ళని రమ్మంటాట విశ్వామిత్రుడు, వద్దు వాళ్ళు రాక్షసులు వాళ్ళు విజృంభిస్తారంటే రాముడు అలా కాదు అని రమ్మంటే సుబాహు విజృంభిస్తాడట రాముడి మీద పైకి వెళ్తే వాళ్ళ సుబాహుని చంపేస్తాడట. కానీ అక్కడ చెప్తాడ మారీచుడు రామ రామ విగ్రహ రామో విగ్రహవాన్ ధర్మ అని, రాముడు ఎంత ధర్మం అంటే నన్ను దయదలిచి నన్ను బాణంతో కుట్టి సముద్రంలో కొడితే నేను సముద్రంలో పడిపోయాను, ఎంత దూరం అంటే వచ్చేసాడంట మారీచుడు. ఒక రాక్షసుడు చెప్పాడమ్మా, ఒక రాక్షసుడు చెప్పాడమ్మా రామ విగ్రహవాన్ ధర్మ అని. తర్వాత ఎంత దూరం వచ్చేసాడంటేనంట మారీచుడు రా మా అని వినపడనంత, రామ అంటే రానే అంతే తప్ప మా అని వినపడినంత దూరం వచ్చేసాడంట మారీచుడు. ఇది రామ బాణానికి కానీ నన్ను చంపలేదు, నన్నేమో బాణంతో అంత దూరం తీసుకొచ్చి అంత దూరం సముద్రంలో పడిపోయాను నేను, వచ్చేసి ఇక్కడ ఈ మూల రామ అనే శబ్దం వినపడనంత దూరంలో భయంతో ఒక కుటీరు వేసుకొని బతుకుతున్నానని ఒక రాక్షసుడు చెప్పాడమ్మా అని. తర్వాత నువ్వు చెప్పినట్టు ఉష పాలకూడేరు జిన్ను శ్రీరామ నవమికే కాక ప్రతి క్యాసెట్లు ఎంత అద్భుతంగా చెప్పారంటే మనం చెప్తున్నారు నాన్నగారు ఒక క్యాసెట్ లో ఇలాగా అహల్య శాప విమోచనం చేస్తాడు కదా, ఈ ఇది అయిన తర్వాత విశ్వామిత్ర యాగ సంరక్షణ అయిన తర్వాతనే కదా అక్కడ మిదిరికి వెళ్తున్న తోవలో అయితే శాప విమోచనం అయిన తర్వాతనంట ఇదికే ఒక ఇందులో కాదు ఒక క్యాసెట్ లాగా చెప్పారు. ఎలా అంటే గౌతముడు ఈ అహల్యకి శాప విమోచనం అయ్యాక అహల్య కళ్ళల్లోకి చూస్తేనంట ఒక వెలుగంట జ్ఞానం ప్రసరించిస్తుందట. గౌతముడు ఆవిడ శాప విమోచనం అయ్యాక ఆవిడ కళ్ళల్లోకి చూడలేకపోయాడంట, ఆ జ్ఞానం అలాగా వెలుగు ప్రసరించేసిందంట. అప్పుడు చెప్తున్నారు నాన్నగారు రామ స్పర్శ అమ్మాది, వన్ టచ్ ఇనఫ్ వన్ లుక్ ఇస్ ఇనఫ్ అని చెప్తారు కదమ్మా, అందు అలాగా రామ స్పర్శ వల్ల అహల్య కళ్ళల్లో ఒక వెలుగు ఒక జ్ఞానం ప్రసరించేసిందంట. గౌతముడు చూసి ఓహో ఇది రామ స్పర్శ మహిమ అనుకున్నాడట. అలా అయిపోయిన తర్వాత కళ్యాణం అయిన తర్వాత అప్పుడు ఈ రామ పట్టాభిషేకం ముందు కూడా శివుడి గురించి చెప్పినప్పుడు చెప్పారు ఉషా నాన్నగారు, మామూలుగా రాముడి పట్టాభిషేకం చేయాలనుకుంటే ఓ అదేంటది అయోధ్య అంతా ఓ పండగలు వైభవంగా అది నాట్యాలు నృత్యాలు పాటలు అంతా సందడి సందడిగా ఇంకా అందరూ ఆనంద ఉత్సాహాలతో ఉంటే శివుడు మాత్రం కొంచెం ఆలోచనలో ఉంటాడంట. అప్పుడు పార్వతి అడుగుతాదంట, ఏంటి మా అన్నయ్య తెల్లవారితే పట్టాభిషేకం అవుతుందంటే అందరూ అంత ఆనంద ఉత్సాహాలతో అలా ఉంటే మీరేంటి ఇలా ఉన్నారంటే, రాముడు ధర్మాత్ముడు, రాముడు ఎప్పుడు కూడా ఎంత ధర్మాత్ముడు అంటే తాను ప్రజలను నేను ప్రజలను పరిపాలిస్తున్నానన్న ఆలోచన ఎప్పుడు రాలేదండి రాముడికి, అంత ధర్మాత్ముడు అంట. మనకేమి 14 సంవత్సరాలు తెలుసమ్మా, అంతే తెలుసమ్మా, అందుకే మన రామాయణాన్ని అంత తేలిగ్గా తీసేస్తాం కానీ 11,000 సంవత్సరాలు పరిపాలించాడట రాముడు, 11,000 సంవత్సరాలు రాముడు అంత ధర్మాత్ముడు. ఆ ధర్మాత్ముడు కనుక ఇంకా మాట కట్టుబడిన వాడు, చేసిన మేలు మరవని వాడు, అలాంటి వాడు కదా, ఎదనిండా దయగలవాడు. అందుకని ఇంకా ఆ అయోధ్య ప్రజలకి వాళ్ళ క్షేమం కోసం అయోధ్యలో ఉండిపోయి ఇంకా ఒక మహారాజులాగా ఒక ధర్మాత్ముడు ఇంకా అలా పరిపాలించిస్తే అసలు రాముడు వచ్చిన పనేంటి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు వచ్చాడు కదా, దుష్ట సంహారం అవ్వాలి కదా, రాక్ష సంహారానికి కదా వచ్చాడు, మరి అక్కడ ఉండిపోతే ఎలాగా ఏం చెయ్యాలి అని అక్కడ ఎంత అందంగా చెప్పారంటే ఉషా, అయోధ్యలో వక్రబుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని వెతికారట, ఒక్కరు దొరకలేదట, అయోధ్యలో వక్రబుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు దొరకలేదు, రామరాజ్యం కదా అది, ఎవరు ఒక్కరు దొరకలేదట. అప్పుడు ఏం చెయ్యాలి, రాముణ్ణి పట్టాభిషేక రామ పట్టాభిషేకం తప్పించాలని చెప్పి ఏం చేసి ఎంత వెతికితే ఎవరు కనపడలేదు, కానీ ఈ మందర కనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఎందుకు చెప్పారంటే నాన్నగారు, మనం మందర్ని కైకేయిని అంటాం కదమ్మా, అదంతా ఈశ్వరుడు ప్లాన్ అమ్మా, శివుడు ఆజ్ఞ అమ్మా, శివుడు ప్లాన్ ఇది. ఎందుకంటే అక్కడ ఆయన ఉండిపోతే ఆయన అయోధ్యలో ఉండిపోతాడు, వాళ్ళని పరిపాలించుకొని ఇంక మహా ఒక మంచి రాజుగా అలా కాదు కదా, వచ్చిన పని అది కాదు కదా అంటే అనేసి ఎవరున్నారు వక్రబుద్ధి వాళ్ళని అయోధ్యను తీసి ఎవరిదో మందర దొరికిందట, మందరకి మందర కైకేయి రాజ్యం నుంచి వచ్చింది కదా, దానికి వక్రబుద్ధి ఉంది, అందుకని దానికి అప్పుడు సరస్వతీ దేవిని నువ్వు వెళ్ళి దాని నాలుగు మీద బీజాక్షరాలు రాయమంటే మనమమ్మ ఈ నోటికి ఏది వస్తే అది చెప్పేసి మనకి ఏది తోస్తే అది ఎలా వస్తే అలా మాట్లాడేస్తాము, ఇదంతా శివుడి ప్లాన్, ఈశ్వర ప్లాన్ లో ఇదంతా ఇలా జరిగింది, మనమెవరం ఆ ప్లాన్ తప్పించడానికి. అప్పుడు మందర చేయకి నోటి మీద వాక్యాలు వేస్తే మందర వెళ్ళి కైకి చెప్పుడు ఇదంతా జరిగిందట, అది ఈశ్వర ప్లాన్. అంతేగాని అందులో కైకేయి తప్పు మందర తప్పు కైకేయి వల్ల మందర వల్ల ఇలాగైంది ఇదంతా ఇదంతా మనం అలా మాట్లాడడం అనేది మన తెలివి తక్కువతనం అమ్మా అని చెప్పి అయితే అసలు ఆ వేళ చెప్తున్నారు నాన్నగారు ఏంటంటే వెళ్ళి కైకేయి మందిరంకి వెళ్తే అసలు అమ్మ కనీసం ఎందుకు వెళ్ళాలి కారణం ఏంటి అని కూడా అడగలేదంట, మనం ఇంత చిన్న దానికి కూడా అసలు ఎందుకు ఇలా ఎందుకు జరిగింది కారణం ఏంటి, అసలు నేనేమి తప్పు చేయకుండా నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు ఈ శిక్ష అనుభవించాలి, ఎన్నో అంటామో ఒక్క మాట కూడా అనలేదట, ఎందుకు ఏంటి అసలు కారణం ఏంటి అని అడగలేదంట పైగా అన్నాడంట, తల్లి కోరిక తీర్చే అవకాశం వచ్చింది ఇంతకంటే భాగ్యం ఏంటి అనుకొని సరే అని తల్లి దగ్గర కైకేయి మందిరంలో కైకేయి దగ్గర అనుమతి తీసుకుని వచ్చేస్తుంటే అసలు ఆ ఘట్టం చెప్పినప్పుడు నాన్నగారు ఎలా చెప్పారంటే కైకేయి మందిరం నుంచి రాముడు వస్తుంటాడంట, కైకేయి దగ్గర అనుమతి తీసుకుని ఈలో మందర చాలా ఆనందంగా లడ్డూలు పట్టుకొని కైకేయి మందిరంకి వెళ్తుందట, ఏది సంతోషం భరతుడు రాజ్యం అయిపోతాడని వెళ్తుంటే రాముడు ఎదురవుతాడట, ఇది తడబడిపోద్దట, కానీ రాముడు ఎంత నిదానము ఎంత వినయము ఎంత సహృదయం అంటే నా కోసమేనామ్మా ఈ లడ్డు తెచ్చావు, లడ్డు తెచ్చావు అబ్బా ఎంత సంతోషమ్మా, నేను అరణ్యవాసానికి వెళ్లే ముందు నా నోటిని తీపి చేసి పంపిస్తున్నావే, అసలు నేను ఎప్పుడు జన్మలో నేను ఇది మర్చిపోను, నీ రుణం నేను తీర్చుకోలేను అంటాడు వాడమ్మా రాముడు అని అన్నా. అసలు కైకే మందర తడబడిపోతుందట ఇదేంటని వా లడ్డు తీసుకొని అలా చెప్తాడంట, అలా చెప్పి అసలు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు నా నోరు తీపి చేసి పంపిస్తున్నావు, ఇంతకంటే వైభవం ఏంటి, ఇంతకంటే సంతోషించవలసింది ఏంటి అనుకొని వెళ్ళిపోతాడంట రాముడు. మొన్న చెప్పారు నాన్నగారు, అది నాన్నగారే చెప్పాలేమో, అంత బాగా అంత అందంగా నేను చెప్పలేను గాని, రాముడంట అరణ్యవాసానికి వెళ్ళినప్పుడంట ఎలా వెళ్ళాడంట, ఏడ్చుకొని దుఃఖపడుతూ బాధపడుతూ వెళ్ళలేదంట. ఎంత అందంగా చెప్పారండి నాన్నగారు, ఎలా వెళ్ళాడంటే ఒక జీవన్ముక్తుడు దేహం ఉండగా భూమి మీద ఆత్మజ్ఞానాన్ని సంపాదించి ఆ సద్వస్తుతాలకు వైభవాన్ని అనుభవాన్ని పొందిన వాడు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఎంత వైభవంగా వెళ్తాడో అలా వెళ్ళాడంట రాముడు అరణ్యవాసానికి అయోధ్య వదిలి వెళ్ళినప్పుడు. ఒక జీవన్ముక్తుడు ఎలాగైతే ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఎంత నిండుగా, అంటే దేహం ఉండగా మోక్షాన్ని పొందిన వాడు ఎలా ఉంటాడు అలాగా అంత ఆనందంగా వెళ్ళాడంట. అంతేగాని బాధపడుతూ ఏడుస్తూ అలా వెళ్ళలేదంటారు రాముడు. ఆ రాముడు అలా వెళ్తుంటేనంట అక్కడ చెప్పారు, ఇది ఎవరు వివేకానందులు చెప్పారు, ఇది చెప్పారులే, అదే అదే మర్చిపోయాను. దాన్ని అలా వెళ్తారు కదా అరణ్యవాసానికి, అంత ఆనందంగా అంత సంతోషంగా వెళ్ళాడంట. అంతేగాని ఏడ్చుకొని బాధపడుతూ దుఃఖపడుతూ వెళ్ళలేదంట. రాముడు దేవుడు మానవుడిగా వస్తే ఎలా ఉంటాడు అంటే మనం రామునే చూడాలి. ఆ దేవుడు మానవుడిగా వస్తే ఎలాగుంటాడు అనేది మనం రామునే చూడాలంట. అలాగే దేవుడు మానవుడిగా వస్తే, అలాగే మానవుడు దేవుడైతే ఎలా ఉంటాడు ఎలా ఉండాలి అనేది కూడా మనం రామునే చూడాలి. వైస్ వెర్స అన్నమాట. అయితే ముందు లక్ష్మణుడు నడుస్తుంటాడంట, తర్వాత మధ్యలో సీత, తర్వాత రాముడంట. ఈ రాముడంట చెప్తాడంట, లక్ష్మణ నీ ముందు నడు, మీ వదిన గారు నీకు కాయ అడుగుతారు, పండు అడుగుతారు, అక్కడికి తీసుకెళ్ళంటారు, ఇది ఇవ్వమంటారు, పువ్వు అడుగుతారు, ఏది అడిగితే అది తెచ్చివు, నువ్వు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చో, ఎక్కడ నిలబడమంటే నిలబడు, ఏది అడిగితే అది తెచ్చివు మీ వదిన గారికి అని చెప్తాడంట. వీరు మాత్రం ఏం మాట్లాడదట, ఏమి చెయ్యరట, అలా ఉంటారట వీరు. సీత అడిగిందల్లా తెచ్చియు మీ వదిన గారికి అని రాముడికి చెప్తాడు. వీళ్ళు వెళ్తున్నప్పుడు దృశ్యం ఇక్కడేంటంటే, వాడు జీవుడు లక్ష్మణుడు, మధ్యలో మాయ, అది మనకి ఎలాగ వర్తిస్తాదంటేనంట, ఎలా వర్తిస్తుందంటేనంట, ఈ మనసు ఈ మాయ ఆ జీవుడిని అస్సలు సినిమా తీసుకెళ్ళమంటుందట, పాలకొల్లో చింతామణి పచ్చడి ఉంది అది చెప్పమంటుందట, పాలకొల్లు మినపరొట్టి తెమ్మంటుందట, సినిమాకి తీసుకెళ్ళమంటుందంట. అంతేగాని తనని దాటి వెనకాల ఉన్న పరమాత్మని చూసే అవకాశం అసలు ఇవ్వదంట. ఇది మాయ అన్నమాట. వీరు అలాగ ఉంటారంట, వీరు ఎందులోనూ కలగజేసుకోరంట, మాట్లాడరంట, అలా చూస్తూ ఉంటారట, ఏది అడగరంట, ఏది తెచ్చివరంట. ఈ మాయ జీవుడు, ఈ మాయ జీవుడికి ఎలా చేయమంటే ఆ జీవుడు అలా ఆడతాడంట. చింతామణి పచ్చడి, అమ్మ ఆ పచ్చడి ఏంటో చేస్తారమ్మా చెనపిండితో కదా, ఆ చెనపిండి పచ్చడి అమ్మంటాడు, సినిమాకి తీసుకెళ్ళమంటాడు, లేకపోతే టీవీ చూడమంటాడట, లేకపోతే బట్టల షాప్ తీసుకెళ్ళమంటదట, అలాగ ఏదో చెప్తూనే ఉంటాడట. అంతేగాని వెనక్కి తిరిగి పరమాత్మను చేరనివ్వదట, చేరనివ్వదంట. మాయా మరి ఈ ఆ మాయా ఎవరి చేతిలో ఉంది, ఈ పరమాత్మ చేతిలో ఉంది. పరమాత్మ వెనకాల ఉన్నాడు, ఆయన చూస్తుంటాడు, అంతేగాని మాట్లాడరు వారు, వారు ఏమీ చెయ్యరు. మాయను దాటి ఆ జీవుడు పరమాత్మని చేరాలి అంటే ఆ మాయ దారి ఇవ్వాలి, ఇవ్వదంట. అంతే, ఇదితే ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో అలా చెప్పు ఇలా చెప్పు వాళ్ళు నిన్ను తిట్టు వాళ్ళు నాలుగు తిట్టే ఇలా పొగిడారు నీకు వాళ్ళు వాళ్ళకి ఇది చెయ్యు అది చెయ్యు అని ఇలాగ ఏవేవో చెప్పేస్తుందట, కానీ అసలు వెనక్కి తిరిగి చూడనివ్వదంట. నన్ను ఆ మాయను దాటినప్పుడు మాయ అంత బలీయమైందట. ఆ మాయ ఎవరి చేతిలో ఉంది, పరమాత్మ చేతిలో ఉంది. ఆ మాయను దాటాలంటే నువ్వు పరమాత్మ పాదాలని అక్కడ నువ్వు ఆ పరమాత్మ పాదాలని ఆశ్రయిస్తే ఆ మాయ దాటి మాయ దారిస్తే అప్పుడు నువ్వు పరమాత్మను చేరగలవు. చాలా బాగుంది కదమ్మా అంటున్నారు నాన్నగారు. అది అలా వెళ్ళారంటే వాళ్ళ ముగ్గురు. అది అక్కడ మనకి వర్తించినట్టుగా నాన్నగారు అలా చెప్పారు. అలా వెళ్తుంటేనంట వెళ్ళినప్పుడు వెళ్ళి కొంత వెళ్తుంటే అలా వెళ్ళినప్పుడు కొంతవరకు సుమంత్రుడు మంత్రి వాళ్ళతో తోడు వెళ్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సుమంత్రుడిని ఇంక వద్దు మీరు వెనక్కి వెనక్కి వెళ్ళిపోవడానికి పంపిస్తాడు. అప్పుడు చెప్పాడంట ఉషా ఎంత అందంగా చెప్పాడంట నాన్నగారు. అమ్మా సుమంత్రుడితో నాన్నగారు అది చెప్పాడంట, రాముడు మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోయి అయితే అడుగుతాడ కైకేయి మాతకి సుమిత్ర మాతకి ఏం చెప్పమంటారంటే, కైకేయి మాతకి సుమిత్ర నేను రాసుకున్నాను కానీ ఎక్కడెక్కడ రాసా నాకు కనపట్లేదు. కైకేయి మాతకి సుమిత్ర మాతకి ఏం చెప్పమంటారని అడిగితే వాళ్ళకి ఏం చెప్తావని ఏం చెప్తారంటే, మీరు ఇప్పుడు భరతుడు రాజ్యం రాజు అవుతాడు కదా, భరతుడు రాజు అయితే కైకేయి రాజమాత అవుతుంది కదా, రాజమాత అయినప్పుడు తనకి అందరూ గౌరవించాలి, అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నన్ను మన్నించాలి, నేను రాజమాతని అనే సాధారణంగా అనుకుంటారంట. మరి రాజమాత కదా అందుకని ఆవిడ అలా అనుకుంటుంది. మనం కూడానమ్మా అక్కడ చెప్పారు ఎలా అంటే, రాముడమ్మా మానవ మనస్తత్వాన్ని ఎంత లోతుగా పరిశీలించి చెప్పాడంటేనమ్మా మనం కూడానంట ఏంటి, ఒక మనకు పదవి వచ్చిందనుకో, లేదా ఒక మినిస్టర్ అయ్యామనుకో, ఒక ఎమ్మెల్యే అయ్యామనుకో, ఏదో వచ్చిందనుకో, వస్తే అప్పుడు అందరూ నన్ను గౌరవించాలి, అందరూ వాళ్ళే నాతో ముందు మాట్లాడాలి, వాళ్ళందరూ నన్ను పొగడాలి, వాళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలి అని మనం కూడా జనరల్ గా మనకి ఈ మానవుడికి కూడా ఈ మనస్తత్వం మానవ మనస్తత్వం అమ్మా ఎంత లోతుగా ఆలోచించి రాముడు చెప్పాడంటే కైకేయి అలా అనుకుంటది. ఎందుకంటే రాజమాత కదా అందరు నన్ను గౌరవించాలనుకుంటది. మనం కూడా అంతేనమ్మా, ఒక మా ఏదైనా పదవి వచ్చింది అనుకో, ఏదైనా మినిస్టర్ పదవి ఏదైనా పదవి వస్తే, లేకపోతే సడన్ గా మనకేదో లాటరీ వచ్చింది అనుకో, ఇంత ధనవంతం అయిపోయాం అనుకో, అప్పుడు ఎలా ఉంటుందమ్మా, అందరూ మనల్ని గౌరవించాలి, అందరూ మనల్ని సన్మానించాలి, అందరూ మనల్ని మెచ్చుకోవాలి, అలా ఉంటుంది అన్నమా. కానీ అందుకని అలా చెప్పాడంట. సో కైకేయి మాతకి సుమిత్ర మాతకి ఇలా చెప్పండి, రాజమాత అవుతుంది కాబట్టి ఆవిడ గౌరవాన్ని ఆశిస్తుంది కాబట్టి ఆవిడని మన్నించి ఆవిడని గౌరవించి ఆవిడ్ని బాగా ఆవిడ్ని చూడమని సుమిత్ర మాతకి కైకేయి మాతకి చెప్పమని. ఉష ఇక్కడ తెల్లవారితే మంగళ స్నానం అయిపోయి కూడా అరణ్యవాసంకి వెళ్ళిపోమంటారు కదా.
అవును,
అప్పుడు వెళ్ళిపోమంటే రాముడు అసలు ఏమీ కూడా, ఇంకా లక్ష్మణుడు కోపం వస్తుంది అంటే కానీ రాముడు ఏమి ఒక చిన్న మాట కూడా అనలేదంట. తెల్లవారితే చక్రవర్తి అయి రాజమునేలే రామయ్యా, తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేయనయ్యా, మహిళ కావలమో మహిళ మనుషుల కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్యా, ఆలిని రక్షసుడపహరించితే ఆక్రోశించనయ్యా, అసువును చంపి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ్యా, సాకలి నిందకు సత్యము చాటగ కులసతిని విడనాడనయ్యా, నా రాముని కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా, సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా, కరుణాహృదయను శరణను వారికి అభయమ సంగునయ్యా, తండ్రి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకొని ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. ఇది నాన్నగారు అక్కడ చెప్పారు కదా, తెల్లవారితే మంగళ స్నానాలు అయిపోయి అరణ్యవాసానికి వెళ్ళమన్నా ఈ ఒక్క మాట కూడా అనకుండా అదే రాముడు అసలు ఎంత నా రాముడి కష్టం లోకంలో ఎవరో పడలేదయ్యా అని మనం అంత తేలిగ్గా అనేస్తామమ్మా, రాముడు రాముడు కన్ను వచ్చిన కష్టాలు మనకు వచ్చాయని అని చెప్పారు చెప్పారు సందర్భం వచ్చిందని చిన్న పాట. అలాగా అంటే నాన్నగారు అలాగ వెళ్తే అక్కడ వీళ్ళ ముగ్గురు ఇలా వెళ్తుంటే వాళ్ళు పంచవటిని చేరినప్పుడు లక్ష్మణుడు అసలు వెళ్తూ వెళ్తూ కూడా అదే నాన్నగారు అక్కడ ఒకసారి చెప్పారు ఏంటంటే మనమమ్మ ఏదైనా ఒక గుళ్ళో ఒకసేపు నిలబడాలన్నా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా మనం అనుకున్నది అవ్వకపోయినా ఎంత బాధపడిపోతామమ్మా, రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం తింటే ఆ 14 సంవత్సరాల కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నాడంటే ఎంతో మంది మహాభరద్వాజ మహర్షి అత్రి మహర్షి అహల్య అది అందరినీ ఎంతో మందిని కలిసి ఎన్నో నేర్చుకున్నాడమ్మా, ఎంతో మంది సత్పురుషులతోనో కలిశాడు. ఆ సత్పురుషులతో కలిసినప్పుడు ఎంత వినయం అంటే వాళ్ళు రామా నువ్వు వచ్చావు నువ్వు దండకారానికి వచ్చావు ఇక్కడికి వస్తావని మాకు తెలిసి మేము నీకోసం ఎదురు చూస్తున్నావు అంటే అని వాళ్ళు అంటే ఈయనేమో మీ దర్శనం నాకు అయ్యింది అసలు ఎంత భాగ్యం నాది మీకు అసలు ఈ అరణ్యవాసానికి రావడానికి నేను రావడం వల్ల మీ అందరి దర్శనమైంది మీ మాటలన్నీ వినగలుగుతున్నాను మీతో సత్సంగం చేసుకోగలుగుతున్నాను అని సత్పురుషుల సహవాసం ఎంతటి గొప్పదో అని రాముడికి సీతకి ఎంత చక్కగా చెప్తాడో రాముడంట. 14 సంవత్సరాలు కూడా అసలు ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అనమాట. అంతేగాని అరణ్యానికి వచ్చేసాడు నాన్నగారు చెప్తున్నారు కాయలు ఏ చెట్టు ఏ కాలంలో ఏ కాయ దొరికితే ఆ కాయ తిన్నారట, ఏ కాయంలో ఏ పండు దొరికితే ఆ పండు తిన్నారట. అంతేగాని రుచులు కానీ లేకపోతే అప్పుడు ఉప్మాలు పూరీలు కాఫీలు ఏమీ లేవమ్మా, అవేమి కాదమ్మా, కాయలు పళ్ళు తిని అలాగ అరణ్యవాసం చేశారమ్మా చేశారు. తర్వాతనేమో వెళ్ళినప్పుడు అక్కడ దండకారం వెళ్ళినప్పుడు రాక్షసులందరూ వచ్చి మొరపెట్టుకుంటారు కదా, ఏంటి అదే ఇక్కడ ఋషులకి అసలు శక్తి లేదు అందరూ ఈ రాక్షసుల గోల ఎక్కువగా ఉంది మేము అసలు యజ్ఞాల యాగాలు చేసుకోలేకపోతున్నాము మాకు అసలు చాలా బాధగా ఉందంటే రాముడు మిమ్మల్ని అందరినీ నేను రక్షిస్తాను తప్పకుండా రాక్షస సంహారం చేస్తాను అని మాటిస్తే అప్పుడు సీతాదేవి అంటదంట మీరు ఆ ఋషులు మీకే చేయట్లేదు నాకే చేయలేదు లక్ష్మణ్కి ఏమీ చేయలేదు కదా అయినా మీరేంటి అలా మాటిచ్చేశారు రాక్షసు మిమ్మల్ని అందరినీ వాళ్ళందరినీ సంహరించి మిమ్మల్ని నేను రక్షిస్తాను కాపాడుతాను అని ఆ మాట నిలబెట్టుకోవాలి కదా అంటే రాముడు అంటాడంట నిన్నైనా వదిలేస్తాను లక్ష్మణ్నైనా వదిలేస్తాను కానీ మాట మాత్రం పోషించుకుంటాను మాట నిలబెట్టుకుంటాను అని అక్కడ నాన్నగారు చెప్పారు. మాట నిలబెట్టుకోవడంలో రాముడు మనకు ఆదర్శం అమ్మా, మనకు ఒక్క మాట నిలబెట్టుకోవడం అనేది అస్సలు తెలియదమ్మా, మాటలో స్పష్టత ఉండదమ్మా, తలంపులో స్పష్టత ఉండదు, పనిలో స్పష్టత ఉండదు, ఎక్కడ చూసినా అస్పష్టత పేచీలు ఎస్తారమ్మా నో అందరు అదే కొంతమంది ఏదైనా అడిగితే రేపు చూస్తాం రేపు రండి అంటారు చూద్దాం అర్థమేంటో తెలియదమ్మా, మాట ఇస్తారు కానీ మళ్ళీ ఆ మాట నిలబెట్టుకోరమ్మా, మాట నిలబెట్టుకోవడంలో రాముడు మనకి ఆదర్శం అమ్మా చెప్తాడంట నిన్నైనా వదిలేస్తాను లక్ష్మణ్నైనా వదిలేస్తాను కానీ నేను మాట నిలబెట్టుకుంటాను. మాట పోషించుకోవడంలో రాముడు మనకి ఆదర్శం అమ్మా, మాట పోషించుకోవడం అసలు మనకు రాదమ్మా, కృతజ్ఞత అనేది కానీ మాట పోషించుకోవడం అని మాట స్పష్టత అనేది కూడా ఉండదమ్మా, ఏ ఎందులోనూ స్పష్టత ఉండదు, ఎస్సన్ దగ్గర ఎస్సను అనను నో అందే నో అనా కానీ అలా ఉండాలమ్మా రాముడు. అందుకే రామాయణం మనకి చాలా 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 నేర్పిస్తాదమ్మా అని చెప్పి లక్ష్మణుడుకి లక్ష్మణ ఇక్కడ కుటీరం నిర్మించు నాకు ఇష్టం కదా నాన్నగారు రాముడివి అందుకని అటు ఇటు చెప్తున్నాను ఏం అనుకోకండి.
అయ్యోండి అసలు రాముడి సంఘటనలు ఇంపార్టెంట్ కానీ మీరు అడుదిట్టు చేస్తే ఇటు చేస్తే రాముడు రాముడే కదా.
రాముడే అయితే అప్పుడు అంటే లక్ష్మణ్ అంటాడంట, లక్ష్మణ ఇక్కడ నీకు ఎక్కడ బాగా బాగుంటే అక్కడ ఇది కుటీరం నిర్మించమంటే లక్ష్మణ్ అంటాడంట. అప్పుడే నన్ను అంత పెద్దవాడు చేసేకండి అన్నయ్య రామ అంటాడట, నన్ను అప్పుడే అంత పెద్దవాడిని చేసేకండి అంటాడట. మనము తిరు మనమేమో మనకి పైట ఆపోజిట్ అట, మనకు లోపల మళ్ళీ పెద్ద బుద్ధి ఉండదట, మనకు లోపల అసలు పెద్ద బుద్ధి ఉండదట, కానీ మనకందరూ మనల్ని అందరూ పెద్దవాళ్ళు అనాలట, పెద్దవాళ్ళని గుర్తించాలంట పొగడాలంట మనకు పెత్తనం ఇచ్చేయాలట. లోపల పెద్ద బుద్ధి ఉండదు కానీ పెద్ద అమ్మాయి పెత్తనం ఇచ్చేయపోతే పెత్తనం ఇవ్వకపోవటం వల్ల ఎన్ని గొడవలు మరి చెప్పమ్మా అని పోని లోపల పెద్ద బుద్ధి ఉందంటే లోపల పెద్ద బుద్ధి ఉండదు కానీ అందరూ మనకు పెత్తనం ఇచ్చేయాలి, అందరూ మనల్ని పెద్దోళ్ళు అనాలి. అలా ఉంటదమ్మా మన మనస్తత్వం. కానీ లక్ష్మణుడు నన్ను అప్పుడే పెద్దవాడిని చేసేకండి అన్న, గట్టు మీద కొబ్బరి చెట్టు కోసము అన్నదమ్ములు కోర్టులకు వెళ్ళి సంవత్సరాలు సంవత్సరాలు లక్షలు లక్షలు పాడు చేసుకునే ఈ రోజుల్లో అమ్మా నాకు రాజ్యం వద్దంటే నాకు రాజ్యం వద్దన్నారట వాళ్ళు నలుగురు అందమ్మ అందరూ. భరతుడికి రాజ్యం ఇస్తే నాకు వద్దన్నట, నీకు రాజ్యం రాముడేమో లేదు నువ్వు రా నువ్వు వచ్చి నీ రాజ్యం నువ్వు తీసుకో నాకెందు నాకొద్దు నేను చేయను రాజ్యం ఏదో మా అమ్మ అడిగింది కానీ అని అంటే అని చెప్తే అలా కాదని రాముడు వద్దనేసాడట. ఎవరు ఎవరు మటుకాలు నాకొద్దు నాకొద్దు అనేసారట తెలుసిన. అలా 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 అలాంటి అన్నదమ్ములతో ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి అన్ని నేర్పించిందమ్మా రామాయణం మనకి. ఆ అన్నదమ్ములు అలాంటి అన్నదమ్ములు అంట. అలా వెళ్తుంటే అక్కడ మనం వెళ్ళాం అమ్మా, మీ మన భక్తులందరూ వెళ్ళారమ్మా కాశీ వెళ్ళినప్పుడు పంచవతి, కానీ నేను వెళ్ళలేదమ్మా. నేను వెళ్ళలేదు కానీ నేను వెళ్ళలేదు అనే ఆలోచన మాత్రం ఉండిపోయిందమ్మా నాకు అంటారు మామగారు. అక్కడ మందాక నేను అది ఉంటుంది కదా చిత్రకూటంలో, అక్కడ మన్నాడు చూసి సీతాదేవి అంటదటబ్బా ఎంత సత్యంగా ఎంత సత్యంగా ఉంది అంటే ఎలా ఉందనుకుంటున్నావు సీత, సత్పురుషుని హృదయంలా ఉంది అంట, సత్పురుషుని హృదయంలా ఉంది. ఆయన మందాకిని నదిలో రోజుకు 3 సార్లు స్నానం చేసేవాడట రాముడు మందాకిని నది, అంత స్పష్టంగా అంత సత్యంగా. నా అదే మనం అందరం వెళ్ళాము, మేము కూడా వెళ్ళాములే చిత్రకూటం. అయితే అక్కడ నీళ్ళు కూడా అంత అంత స్వచ్ఛంగా ఉంటాయి, అసలు ఏవి కలకలం లేకుండా అలా ఉంటుంది అనమాట. మందాక నేను అది రాముడు 3 సార్లు అక్కడ స్నానం చేసేవాడమ్మా అని చెప్తారనమాట నాన్నగారు. అక్కడ పంచవటిలో కుటీరం వేసుకొని ఉన్నప్పుడు ఉంటే అక్కడ జటాయువు వీళ్ళకి బాగా జటాయువు వాళ్ళ దానవులకి రాక్షసుల సంహారంలో దశరథ మహారాజు సహాయం చేశాడని జటాయువు రాముడికి సహాయం చేస్తూ అక్కడ ఉంటుంది అనమాట ఆ దండకారణ్యంలో. అయితే ఆ జటాయువు ఉంటుంది కదా ఈలోగానంట, జటాయువే ముందు తర్వాత శబరే, అయితే జటాయువు ఉంటుంది కదా అక్కడికంట నాన్నగారు చెప్పాలి. వీళ్ళు ఇలా ఉంటుంటే రావణాసుడు చెల్లి శూర్పణకు వచ్చిందంట, శూర్పణకు వచ్చి రాముడుకి పెళ్ళి అయింది అనుకోలేదట. తీరా చూస్తే వీడు పెళ్ళి అయిన వాడని, అమ్మా రాముడు అలాగ అనొచ్చా, రాముడు అంటాడట నేను పెళ్ళి అయిన వాడిని నీకు అవకాశం లేదు, అదిగో మా తమ్ముడు అక్కడ ఉన్నాడు ఆడిని వేసుకో. అమ్మా రాముడు అనవలసిన మాటేనమ్మా అది, రాముడు అనవలసిన మాట ఏదమ్మా, వాడు ఖాళీగా ఉన్నాడు వాడిని వేసుకో, వాడు పిల్లం లేదు ఇక్కడ వాడిని వేసుకో, నేను మాత్రం పెళ్ళైన వాడిని అన్నాడంట అని. అక్కడ సీత ఈలో సీత వస్తే ఓహో సీత ఎంత అందమైందా, సీత ఈయన భార్య ఈవిడ ఎవరో అనుకున్నాను, ఊహో, అందుకే ఈ సీత ఉండడం వల్లే నాకు రాముడు నన్ను ప్రేమించడం లేదు, నన్ను పెళ్ళాడాలని అనుకోవడం లేదు ఈ రాముడు అని సీతను చంపేద్దామని, ఈ సీత అడ్డు తీసేసుకుంటే నాకు ఇంకా ఈ గొడవ ఉండదని అనుకుని సీతను చంపేయబోతుంటే దానికి ఇలా చేతికి చేతులు ఇలా తీస్తే గోళ్ళు ఇలా వస్తాయంట, పెద్ద గోళ్ళుగా. ఆ గోళ్ళు పొడిచేద్దాం అనుకున్నాడు, ఇది చెవులు ముక్కు చెవులు కోసేస్తారు కదా, ఇది అక్కడ చెప్తాను. ఇది అక్కడ ఈ చెల్లెళ్ళి అక్కడ రావణాసుడికి చెప్తారు. చెప్పితే అక్కడ రావణాసురుడు అయితే అక్కడ నాన్నగారు అక్కడ ఎంతలా చెప్పారంటే, ఈ చెల్లి వెళ్ళాక రావణాసురుడు మారీచుని అడిగితే మారీచుడమ్మా రాక్షసుడు గాని ఎంత బాగా చెప్పాడంటే, మారీచుడికి వేషాలు వేసే ఒక ఆ విద్య వచ్చని సొంత మేనమామే రావణాసుడు వచ్చి సీత చాలా సీతను నేను పొందాలి, సీత నాకు కావాలి, చాలా అందంగా ఉందట సూత్రమ్మ గారు చెప్పింది నేను అని, నువ్వు ఎలాగైనా మాయలేడి వేషంలో వెళ్ళాలి, సీత నాకు కావాలి అంటే అప్పుడు మారీచుడమ్మ ఒక రాక్షసుడు చెప్తాడంటే, సీత అంటే నిప్పు ఏంటనుకుంటున్నావు, ఆ నిప్పుకి ఇద్దరు కాపలాదారులు ఉన్నారు, సీత అంటే నిప్పు, నువ్వు నిప్పును ముట్టుకుంటే దహనం అయిపోతావు, రాముడు అంటే ఏంటి అనుకుంటున్నావు, నువ్వు వెళ్ళలేదా, మర్చిపోయే దండకారణ్యంలో ఎత్తిన బాణం తెంచకుండా 14,000 మంది రాక్షసులను ఒకేసారి చంపాడు, ఆ రాముడు అంటే మామూలు ఏదో నారబట్టలు కట్టుకొని అలా ఉన్నాడు, ఆ ఏదో సన్యాసి అనుకుంటున్నావా, లోపల చాలా చాలా బలం రాముడు, పైకి అలా ఉన్నాడు గాని నువ్వు అగ్ని నిప్పు ముట్టకు, ఆ నువ్వు వెళ్ళకు, నేను చెప్తున్నాను నా మాట విను, ఇది లంక నాశనం అయిపోతుంది అని ఎంత చెప్తాడు, ఎంత దాని ఎంత దీనిగో చెప్తాడు రాక్షసుడు, వాడు రాక్షసుడే గాని నేను రాముడు నాకు బాణంతో తరిమేశాడు చంపలేదు, అంత దయగలవాడు రాముడు, నేనేదో ఈ మూల వచ్చి ఏదో తపస్సు చేసుకుంటాను అని ఎంత చెప్పినా విండు అనమాట, విండు వినకపోతే అప్పుడు మారీచుడు వచ్చి, మారీచుడు వస్తారు కదా వచ్చి అనుకుంటాడట, ఫోన్లో ఆడెలాగో నువ్వు అలా వెళ్ళకపోతే చంపేస్తా నీడంటాడు, అప్పుడు ఎలాగా నేను కానీ ఈ వేషం వేసి వెళ్ళకపోతే రాముడు ఎలాగా రావణాసుడు చంపేస్తాడు, ఆ చనిపోయేదేదో రాముడు చేతిలో చనిపోతే పుణ్యం ముక్తి వస్తుంది అని సరేనని చెప్పా వేషం వేయదని ఒప్పుకొని వస్తాడ. అక్కడ నాన్నగారు చెప్తారు, అమ్మా రాముడు దేవుడమ్మా, చాలా తెలివైనవాడమ్మా, రాముడు మన దేవుడు అని పూజిస్తున్నామమ్మా, పెరుమాళ్ళమ్మా, తెలివైన వాడు కాదా అంటే తెలివైన వాడేనమ్మా, అందరం ఫోటోలు పెట్టి పూజిస్తున్నాం కదమ్మా, రాముడు తెలీదా అమ్మా, ఏంటి బంగారు లేడుండదని తెలీదా అమ్మా రాముడికి, తెలుసమ్మా, అయినా సరే తెలివైన వాడు, సాక్షాత్ నారాయణుడు, అయినా సరే పరిగెత్తాడమ్మా. ఇంక సీతమ్మా మనం లక్ష్మీదేవి అవతారం అని సీతాదేవికి మనం ఫోటో పెట్టి పూజ చేస్తాము, ఆవిడ చూడు, ఆవిడకి తెలీదా బంగారం లేడు ఉండదని, ఆవిడ అడగడం ఏంటి అసలు, ఇవి చాలా విచిత్రంగా ఉంటాయమ్మా రామాయణంలో, మనకు అర్థం అవ్వమ్మా, మన చిన్న బుర్రకి అసలు అర్థం అవ్వమ్మా, అసలు ఆవిడ వెళ్ళమండం ఏంటి, ఈ రాముడు సాక్షాత్ నారాయణుడు, ఇలాగ మాయలేడు పెరుమాళ్ళు, మనం ఏం అనకూడదమ్మా, ఆయనకి ఏమంటామమ్మా, ఆయనకి తెలియదా మా బంగారం లేడు ఉండదని, అయినా వెళ్ళిపోయాడమ్మా, మనమేం అనలేమమ్మా, అదే కాక ఒక్క రావణాసురుడిదే తప్పు లేదమ్మా, ఇందులో చాలా మంది తప్పు వల్ల రావణాసురుడు సీతను అపహరించాడమ్మా, అంతేగాని ఒక్క రావణాసురుడిది తప్పు అని అనలేవమ్మా, రాముడు తెలియదా బంగారం లేడుండదని, రాముడు వెళ్ళిపోయాడమ్మా. తర్వాతమ్మా సీత లక్ష్మణుడు పంపించిందమ్మా, లక్ష్మణుడు పంపించినప్పుడు ఆ గీత గీసి లక్ష్మణుడు వెళ్ళినప్పుడు ఆ లక్ష్మణ మనం అలాగేనమ్మా, సీతాదేవి మన మనసు లంక అంట, సీతాదేవి లంకలో ఉంది, లంకలో ఉన్నప్పుడు మనము ఆ లక్ష్మణ్ చెప్పినవి వినాలి కదా, కొన్ని ధర్మాలు ఉంటాయి కదా, ఆ గీత దాటద్దు అన్నారు కదా, మరి ఎందుకు దాటేసిందమ్మా? దాటేసిందమ్మా. ఈయనమ్మా సన్నాసి వేషంలో వచ్చాడమ్మా. అక్కడ నాన్నగారు చెప్తున్నారు, అమ్మ సన్నాసి వేషంలో వచ్చి మోసం చేసేవి రామాయణ కాలంలోంచి కూడా ఉందమ్మా. రావణాసుడు సన్నాసి వేషంలో వచ్చాడు. నాన్నగారు అలాగ అన్నారు, మనం అలాగ అనడానికి లేదు, నాన్నగారు అలా అన్నారు. వచ్చాడమ్మా, వచ్చి సన్నాసి వేషంలో వచ్చి మోసం చేయడం అనేది రామాయణ కాలంలోంచే ఉందమ్మా అంటున్నారు నాన్నగారు. అలా వచ్చి రావణాసుడు ఎత్తిపోయాడు. గీత దాటడం వల్ల, నువ్వు ఆ ధర్మాన్ని వదిలేయడం వల్ల, లక్ష్మణుడు చెప్పిన మాటని నువ్వు వినకపోవడం వల్ల నువ్వు లంకలో పడాల్సి వచ్చిందంట. ఎవరు ఈ జీవుడు? అమ్మా జటాయువమ్మా, జటాయువు పక్షమా, జటాయువు పక్షమా. జటాయువు దేవాసుర సంగ్రామంలో దశరథ మహారాజు తన చేసిన ఉపకారంకి రాముడంటే ప్రాణమమ్మా. రాముడిని ఎంత, అసలు రామా ఎంత దయగలవాడిని నేను ఎక్కడా చూడలేదు. నీకు అపకారం చేసిన వాళ్ళని కూడా నీవు ఉపకారం చేస్తావు. శూర్పణఖ గురించి ఎంత చెప్పినా సరే ఏమీ చెయ్యొద్దు, ఇంకా అందరికీ నలుగురికి తెలియనివ్వద్దు, శూర్పణఖ ఇలా వచ్చింది ఇవన్నీ అని అనేవాడంట రాముడు. ఎందుకంటే ఎవరైనా సరే స్త్రీ జీవితాన్ని మనం అలా నలుగురిలో నవ్వులు పాలు చేయకూడదు అని అంత దయగలవాడంట. అందుకని జటాయువుకి చాలా ఇష్టం అంట. ఒక పక్షి, పక్షికి తెలుసంట ఏంటని రావణాసురుడితో పోరాడలేనని తెలుసంట. వాడి బలము, వాడి మాయ విద్యలు అన్నీ తెలుసంట. అయినా సరే ఎలాగైనా సీతను రక్షించాలని ఎంతగానో పోరాడతాడంట. పోరాడితే ఆ రావణాసుడు శుభ్రంగా రెక్కలన్నీ రెండు రెక్కలు విరిచేస్తాడమ్మా. విరిచేసినా సరే దక్షిణ దిశగా సీతని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయాడని నా ప్రభువుకి నా రాముడికి నేను చెప్పాలి అని చెప్పి తన ఊపిరిని, తన ఆయన్ని, ఆయుష్ని, తన ప్రాణాన్ని ఉగ్గబట్టుకొని నువ్వు అసలు నువ్వు నాకు నా ప్రాణాన్ని తీయకు, నేను రాముడికి కబురు అందజేయాలి అని ఎంత పోరాడి రెక్కలు విరిచేసిన తర్వాత అలాగ రాముడి కోసం ఆ వార్త చెప్పడానికి అలా ఎదురు చూస్తాడంట. రాముడు వస్తే ఇలాగా రావణాసుడు, నేను చెప్తూనే ఉన్నాను కదా రామా, రావణాసుడు చెల్లెలు వచ్చింది, మనం జాగ్రత్తగా ఉండాలి, దండకారణ్యంలో వాళ్ళకు మాయ విద్యుడొచ్చు అని ఈ వార్త చెప్పడానికే ప్రాణాన్ని ఇలా నిలబెట్టుకున్నాను రామా, దక్షిణ దిశగా రావణాసుడు తీసుకెళ్ళిపోయాడు అని చెప్పితే అప్పుడు రాముడు చెప్తాడంట అని చెప్పి ఇంక ప్రాణాలు రాముడు ఊళ్ళో ప్రాణాలు విడిచిపెట్టేస్తాడంట జటాయువు. అప్పుడు జటాయువు, నువ్వు నా సెకండ్ ఫాదర్, యూఆర్ మై సెకండ్ ఫాదర్. నాకు దశరథ మహారాజు నాకు జన్మనిచ్చాడు కానీ నువ్వు నాకు ప్రాణాన్ని ఇచ్చావు. ప్రాణప్రదమైన సీత అపహరణ కోసం నాకు చెప్పావు, నీ ప్రాణాలని నిలబెట్టుకొని మరి నువ్వు నాకు ప్రాణదానం చేశావు. నువ్వు యూఆర్ మై సెకండ్ ఫాదర్ జటాయువు, ఊ జటాయువు అని నా చెప్పి అలాగ చెప్తాడంట జటాయువు. జటాయువు ఒక పక్షమ్మా, ఎంత అదృష్టం, ఎంత పుణ్యం, ఎంత పూర్వజన్మ పుణ్యం ఫలం కాకపోతే పరమాత్మని చూస్తూ పరమాత్మ మొడిలో ప్రాణాలు విడిచిపెట్టాడమ్మా జటాయువు. అప్పుడు జటాయువుకి నేనే సంస్కారాలని చేయవలసినవన్నీ నేనే చేస్తాను లక్ష్మణ అని చెప్తే లక్ష్మణుడేమో పుల్లలు తెస్తే వద్దు లక్ష్మణ, పుల్లలు నేనే తెస్తాను, ఉచితి నేనే పేరుస్తాను, నేనే చేస్తాను, నేనే ఆ దహన సంస్కారం చేస్తాను అని చెప్పి జటాయువుకి చితి పేల్చి సంస్కారం చేసింది. ఓ జటాయువు, ఓ జటాయువు, మహాత్ములు, ఋషులు, మునులు వేల వేల సంవత్సరాలు తపస్సులు చేసి ఎవరినైతే పొందాలి, దేన్నైతే పొందాలి, ఎక్కడికైతే వెళ్ళాలి, ఏ లోకాలకైతే వెళ్ళాలనుకుంటారో ఆ లోకాలకు వెళ్తావు జటాయువు, ఓ జటాయువు, ఇది రామాజ్ఞ అని చెప్తాడు రామ్. జటాయుకు అలా చెప్పి జటాయుతో జటాయుకి దహన సంస్కారం చేసి అలా వెళ్తుంటే అక్కడ అలా వెళ్తుండి దక్షిణ దిశగా వీళ్ళు ప్రయాణం చేస్తారు. దక్షిణ దిశగా అని చెప్పాడు కదా అని ప్రయాణం చేస్తుంటే అక్కడ కొంత దూరంలో చాలా 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 రోజులు అలా నడుస్తూ ఉంటే ఎక్కడ ఏమి కనబడితే దూరాన ఒక కుటీరం కనిపిస్తుందంట. అది శబరి అంట. అక్కడ శబరి కనిపిస్తుందంట. శబరి అంట నాన్నగారు చాలా స్పష్టంగా ఎంత వైభవంగా చెప్పారంటే శబరి గురువు అంటే మాతంగ మహర్షి అంట, మతంగ మహర్షి. ఆ మతంగ మహర్షి శరీరం వదిలేసినప్పుడు శబరి అడుగుతుందట, మీరు శరీరం వదిలేసాక మీరు వెళ్ళిపోయాక నేనెందుకు ఇక్కడ, నన్ను కూడా తీసుకెళ్ళిపోండి తండ్రి అని అడిగితే శబరి, శబరి ఎక్కడికైతే ఏ ఇద్దరు కలిసి వెళ్ళరో అటువంటి స్థలానికి నేను వెళ్తున్నాను, ఎక్కడికైతే ఏ ఇద్దరు కలిసి వెళ్ళారో అక్కడికి నేను వెళ్తున్నాను, ఇప్పుడు నేను తీసుకువెళ్ళడం నాకు అవ్వదు, కానీ నువ్వు ఇక్కడుండు, రాముడు వస్తాడు, అయోధ్య రాముడు వస్తాడు, ఆ రాముడు వచ్చి నీకు దర్శనమిచ్చి నీకు మోక్షం ఇస్తాడు, నువ్వు రాముడు వస్తాడు అప్పుడు వరకు నువ్వు రాముడు కోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉండమంటే అసలు చెప్పారు నాన్నగారు అక్కడ, అమ్మా గురువు మాట మీద విశ్వాసంతో రాముడు వస్తాడని 14 సంవత్సరాలు ఉందంట శబరి. తెలుసా మనమమ్మ ఈ మీటింగ్ అయిపోయాక గోడ దాటాక నాన్నగారు అలాగే చెప్తారులే మనకెక్కడ కుదురుతుంది అంటారమ్మా ఎవరు అంతే మర్చిపోతామమ్మా. రాక్ లైక్ ఫెయిత్ అమ్మ. 14 సంవత్సరాలు గురువు మాట మీద అమ్మా. గురువు అంటే సామాన్యమైన వాడు కాదమ్మా, గురువు మీద శ్వాస పోయినా నీకు విశ్వాసం పోకూడదు. శబరి మనకి ఎంత ఆదర్శం అంటే పండు ముసలి నా గురువు చెప్పాడు రాముడు వస్తాడని 14 సంవత్సరాలు నాన్నగారు చెప్పేవారు ఏంటంటే రోజు పువ్వులు పరిచిదంట, ఫ్రెష్ పువ్వులంట, ఎందుకంటే ఈ రోజు రాముడు వచ్చేస్తాడు, ఈ రోజు రాముడు వచ్చి అక్కడ అందరు నవ్వేవారంట. నీ మొహం ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇంకా రాముడు వస్తాడు ఏంటి నీకు, రాముడు రావడం ఏంటి నీ మొహం అని, రాముడు ఎప్పుడు వస్తాడు, రాముడు ఎప్పుడు వస్తాడా అని అలాగ ప్రతి రోజు పువ్వులు పరుచుకొని అలాగా చూస్తూ ఉండేదంట. ఎందుకంటే రాముడు వచ్చిన రోజుకి వచ్చినప్పుడు పువ్వులు వాడిపోతాయని అంత విశ్వాసం అమ్మా గురువు. ఇవే చెప్పారు ఉషా, మనం గోడ దాటాక ఆ నాన్నగారు అలాగే చెప్తారులే మనకి ఎలా సరిపోద్ది అంటే అక్కడ వదిలేస్తాం అమ్మా మాటలు మనం. కానీ గురువు మాట మీద విశ్వాసంతో ఒకరోజు రెండు రోజు ఒక నెల రెండు నెలలు ఒక సంవత్సరం రెండు సంవత్సరం కాదు 14 సంవత్సరాలు ఎదురు చూసిందంట. ఎదురు చూస్తే రాముడు వచ్చాడు. రాముడు వచ్చి అక్కడ చెప్పారు గురువు మాట మీద విశ్వాసంతో రాముడు వచ్చాడు, రామదర్శనంతో ఈ నేను తీశాడట రాముడు శబరికి. గురువు మా విశ్వ గురువు మాట మీద విశ్వాసం వల్ల రామదర్శనమైంది, రామదర్శనంతో రాముడు శబరికి మోక్షమిచ్చి ఆ నేను తీశాడంట ఆ శబరిని. అలా అక్కడ శబరి చెప్తుందంట ఏంటి, మీరు ఇలా ఋషిముఖ పర్వతం మీద వెళ్ళండి అక్కడ సుగ్రీవుడు ఉంటాడు ఆయన మీకు సహాయం చేస్తాడని శబరి చెప్తే అలా వస్తారు. నాన్నగారు అక్కడ చెప్పారు సుగ్రీవుడికి రాముడికి హనుమంతుడు స్నేహాన్ని కలిపి అక్కడ ఒక అగ్ని ప్రమాణంగా స్నేహాన్ని కుదుర్చిన ఆ నది ఆ స్థలం మేము చూసామమ్మా కర్ణాటకలో ఉంటుంది ఆ నది. ఈ వాలికి భయ అన్న సుగ్రీవుడు అన్న వాలికి భయపడి సుగ్రీవుడు అక్కడ ఎక్కడో ఋషిముఖ పర్వతంలో ఉంటే ఈ రామలక్ష్మణులు అటువైపు వెళ్తుంటే ఈ వాలికి భయపడే వాలి అమ్మో వాలి తాలూక వాళ్ళే వచ్చేస్తున్నారు కావాలా అని సుగ్రీవుడు భయపడితే హనుమంతుడు భయపడకండి నేను వెళ్ళి చూసి వస్తానని వచ్చి అక్కడ ఎంత బాగా మాట్లాడతాడో నాన్నగారు లక్ష్మణుడు అక్కడ ఏం సో అండ్ సో అని ఏదో చెప్పబోతే లక్ష్మణ ఆవు ఆ వ్యాకరణం ఎంత ఆ మాటల్లో ఆ వ్యాకరణం ఆ పాండిత్యం ఆ భాష తాలూకు అందం అది విను ముందు తర్వాత మన గురించి చెప్దాం అంటాడంట రాముడు. ఎవరు ఆంజనేయ స్వామి కోసం, ఆంజనేయుడు మీరు మొహాలు చూస్తే రాచకాలు ఉట్టి పడుతున్నట్టుంది, రాజుల్లాగున్నారు క్షత్రియుల్లాగున్నారు వేషం చూస్తే ఇలా ఉంది ఇదేంటి అని అడుగుతాడంట. అడిగి ఇలా నేను సుగ్రీవుకి మంత్రుణ్ణి ఇవన్నీ చెప్తాడంట. చెప్తాడంట అక్కడ భాష తాలూకా అందం. రావణ ఆంజనేయుడు చాలా అందగాడంట, సుందరుడంట. నాన్నగారు అక్కడ చెప్పారు, అందుకే సుందరకాండ అని ఒక కాండ ఉందమ్మా ఆ రామాయణంలో, 24,000 శ్లోకాల్లో రాముడు అది సుందరకాండ ఒక్కటి చదివితే రామాయణం అంతా చదివినట్టేనమ్మా, అంత అందమైన వాడమ్మా ఆంజనేయ స్వామి, అంత సుందరుడు. అయితే అక్కడ రాముడు నీ వాగు లక్ష్మణ, నీ వాగు నీ వాగు నే నేను అని వాగు. ఆయన మాట ఎంత అందంగా మాట్లాడుతున్నారు, ఆ వ్యాకరణ ఎంత బాగు, వ్యాకరణ ఎంత బాగుంది అది విను అని చెప్తాడంట. చెప్పి చెప్పిన తర్వాత అప్పుడు రాముడు ఇలాగని చెప్తాడు, భార్యని ఇదంతా మొత్తం తన భార్యని రావణాసుడు తీసుకెళ్ళిన ఇలా అని చెప్పాక అక్కడ సుగ్రీవుడి దగ్గర తీసుకెళ్తే అక్కడ ఆ కర్ణాటక దగ్గర మేము చూసామమ్మా నది దగ్గర అగ్నిహోత్రం అగ్నికి ప్రమాణంగా పెట్టి వీళ్ళిద్దరికి స్నేహం కలుపుతాడమ్మా ఆంజనేయ స్వామి అని చేశాక ఇంకా వాలి, ఇంకా వాలి నేను చంపుతా నువ్వు, నేను వెతికి పెడతాను వానరులందరూ నీకు సహాయం చేస్తాను కానీ నువ్వు నాకు సహాయం చేయాలి అని అడుగుతాడంట. ఎవరు? సుగ్రీవుడు. అయితే నేను తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు మాత్రం మా అన్న వాలికి నాకు ఇలా గొడవ ఉంది, నువ్వు మాత్రం అది వాలిని చంపాలి, మామూలు వాడు కాదు వాలి, ఆ వాలి ఎదురుగుండా ఎవరు నిల్చుంటే సగం శక్తి హరించేస్తాడు అటువంటి వాడు అని చెప్తాడంట. ఆయనకి ఏదో నక్షత్రమాల అని ఒక మాల ఉంది, ఎవడో ప్రజెంట్ చేశారు అని, నువ్వు ఎలాగైనా వాళ్ళని చంపాలంటే సరే అంటాట. ముందు రోజు వీళ్ళిద్దరు ఒకేలాగా ఉండడం వల్ల పోల్చుకోలేక రెండో రోజు అప్పుడు సుగ్రీవుడు నువ్వేమీ చెయ్యవని ఏడుస్తే అలా కాదు, ఈవేళ ఏదో ఒక మా పూలమాల వేసి సుగ్రీవుడు మెడ వేసి పంపిస్తే సుగ్రీవుడు అక్కడికి వెళ్ళి వాలిని పిలుస్తాడు. పిలిస్తే ఇక్కడ తార అమ్మా, తార మండోదరి ద్రౌపది సీత వీళ్ళమ్మా పతివ్రతలు అంటారు, బాగానే ఉందమ్మా, కానీ వీళ్ళని పంచకన్యలు అంటారు ఎలాగమ్మా, వీళ్ళు అందరూ పిల్లలైనాయి కదమ్మా, పిల్లలు అయినా సరే వీళ్ళని ఏదో పంచకన్యలు అంటారమ్మా, మనకు అర్థం అవదమ్మా, వీళ్ళు పంచకన్యలు అంటారు, పంచవ్రతలు అంటారు, పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మరేంటో ఇవరు వీళ్ళని పంచకన్యలు అంటారు, పంచ ప్రతివ్రతలు అంటారు, ఏమోనమ్మా, అయితే ఒక యోని అంటే వాళ్ళు మామూలుగా యోనిలోంచి పుట్టలేదు మరి, అందుకో ఏమో మన తెలివితేటలు సరిపోవమ్మా, ఏం చేస్తాం అని అని అక్కడ తార తార కూడా జ్ఞాని అంట, పంచ కన్యల్లో పంచ పతివ్రతలో తార ఒక ఆవిడ, తార మహాజ్ఞానంట. తార చెప్తాదంట, ఎంత అందంగా చెప్తాదమ్మా తార, నిన్న వచ్చాడు అయినా వెళ్ళిపోయాడు, మళ్ళీ ఈవేళ వచ్చాడంటే అక్కడ మనం కొంచెం ఆలోచించాలి, మనం ఎలా అంటేను నేను అక్కడ అప్పుడు కూడా సిఐడీలు ఉండేవారట, ఇప్పుడు అక్కడ సిఐడీల కోసం ఏదో జనరల్ గా చెప్పారు నాన్నగారు ఏంటి ఎవరు ఇందిరాగాంధీ కోసం అది మనకొద్దు, అప్పుడు ఇప్పుడులాగే సిఐడీలు ఉండేవారంట, నాకు మనకి సిఐడీలు ఉన్నారమ్మా అప్పుడు కూడా, సిఐడీలు చెప్తున్నారు ఎవరో ఇద్దరు రామలక్ష్మణులంట, వాళ్ళు దశరథ పుత్రులట, వాళ్ళు సుగ్రీవుకి సహాయం చేస్తున్నారంట, సహాయానికి వచ్చారట, ముందు రోజు వెళ్ళిపోయినవాడు వాళ్ళ సహాయంతో వస్తున్నాడు, కాబట్టి నువ్వు మాత్రం ఆలోచించాలి, వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ నాన్నగారు ఇంగ్లీష్లో యూఆర్ నాట్ సీయింగ్ రామా ఈజ్ రామా అని చెప్పింది తార, నువ్వు రాముడిని చూస్తున్నావే ఆ రాముడు రాముడు కాదు, నువ్వు ఏ రాముడిని అయితే చూస్తున్నావో వాడు అసలు రాముడు కాదు, రాముడు మహావిష్ణు అవతారం, బలవాన్ వీర్యవాన్ సత్యవాన్ ధర్మవాన్, ఆ రాముడు లోపలంత బలం, పైకి ఏదో నార వస్త్రాలు ధరించాడని నువ్వు అనుకుంటున్నావేమో, అందుకని నువ్వు వెళ్లకు. సుగ్రీవుడు రామలక్ష్మణుల బలం చూసుకొని ఇవాడు మళ్ళీ వచ్చాడు. అలా వచ్చినప్పుడు మనం కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే నిన్న వెళ్ళిన వాడు ఎవరి సహాయం లేకుండా వచ్చాడు. నాకు సిఐడిల ద్వారా తెలిసింది రామలక్ష్మణులంట చాలా బలవంతులంట, చాలా అందుకే దండకారణ్యంలో రాక్షసంహారం చేసి వచ్చారట అని చెప్తే, తారంత అందంగా చెప్తే వాలి కూడా అంతందంగా చెప్పాడట, తారా నువ్వు చెప్పింది బాగుంది, నాకు నచ్చింది, నువ్వు బాగానే చెప్పావు, కరెక్ట్గా చెప్పావు, కానీ నాకెవరైనా తగువుకి యుద్ధానికి రమ్మని పిలిస్తే నేను ఇంట్లో కూర్చోలేను, చచ్చిపోవడం అయినా సరే చచ్చిపోతానని అన్నా సరే నేను వెళ్తాను, నేను ఇంట్లో కూర్చోలేను, నా నా స్వభావం అటువంటిది. వాడు యుద్ధానికి పిలుస్తుంటే ఎలా కూర్చుంటాను నా అంటే, యుద్ధానికి నువ్వు చెప్పిందంత కరెక్టే, వాడికి ఎవరో సహాయం ఉంటే ఉండొచ్చు, అందుకే వాడు అలా వచ్చాడు, నిజమే నువ్వు చెప్పింది బాగానే ఉంది, దాని నా స్వభావం ఏంటంటే ఎవడైనా యుద్ధం పిలిస్తే మాత్రం నేను ఇంట్లో ఖాళీగా కూర్చోలేను, నేను వెళ్తాను, నేను నా తమ్ముడు కదా సుగ్రీవుడు, వాడిని చంపను, వాడిని తరిమేస్తాను. అయినా తారా నువ్వు చెప్పిన బట్టి రాముడు దయగలవాడు, మర్యాద పురుషోత్తముడు, మంచివాడు అని నువ్వు చెప్తున్నావు. మరి అలా చెప్పినప్పుడు రాముడికి మనకి ఏమి వైరం లేదు, విరోధం లేదు, మనం ఏం దెబ్బలు ఆడుకోలేదు, రాముడు నన్ను ఎందుకు చంపుతాడు, చంపడు అని వారికి. అసలు ఈ మాటలమ్మా మనకు అర్థమే కావమ్మా, ఎవరు ఎవరు ఏ మాట మనకి, వాళ్ళకి విరోధం లేదు కదా, ఇవన్నీ మనకి వాళ్ళు ఎందుకు చంపుతాడు అనేసి సుగ్రీవుడు అంటాడు. మనం ఈ మాటలు అర్థం చేసుకోలేమమ్మా అని అక్కడ చెప్తున్నారు. మర్యాద పురుషుడు కదా, నాకేమీ చేయడమ్మా, ఈ మాటలేంటమ్మా, మాకేమీ అర్థం అవ్వట్లేదు అంటున్నారు. వెళ్ళాడు, వాళ్ళు చంపేశాడు, వాళ్ళని చంపేశాడు, ఇక్కడ ఎవరిది తప్పులేదు, చంపేశాడు. అప్పుడు తార మళ్ళీ అంటాదంట మాటలు, తార జ్ఞానమ్మా ఎంత బాగా చెప్పాడంటే రాముడి దగ్గరికి వెళ్ళి, సముద్రంలో ఎంత నీరుందో అంత దయామయుడు కదా నీవు, రామా సముద్రంలో ఎంత నీరుందో అంత దయామయుడు నీవు, మరి ఎందుకు చంపావు, మాకు నీకు విరోధం లేదు, సుగ్రీవుడు నీకు ఫ్రెండ్ అవ్వచ్చు, కాని వాళ్ళని చంపదవలసిన అవసరం ఏముంది, వాళ్ళని ఎందుకు చంపావు, మన ఇద్దరికి గొడవలేదు, తగువలేదు, సుగ్రీవుడిని ఫ్రెండ్ అయితే అవ్వచ్చు, సుగ్రీవుడు సహాయం చేయాలనుకుంటే చెయ్యొచ్చు, కానీ మరి సుగ్రీవుడు వాళ్ళని ఎందుకు చంపావు, నువ్వు దయగలవాడు కదా, మర్యాద పురుషోత్తముడు కదా నువ్వు అని తారు అడిగింది. రాముడు అక్కడ ఏదో చెప్పాడంట, అప్పుడు పెరుమాళ్ళు ఏదో చెప్పాడమ్మా, మరేమోనమ్మా మీరేమనుకున్నా నాకది నచ్చలేదమ్మా, నాకు తార మాటలే నచ్చాయి, కానీ మన చిన్న తలకాయలకి ఇవి అర్థం కావు, వాల్మీకి ఋషి, నాకు పెరుమాళ్ళు మాట నచ్చలేదు అనటం కూడా అపరాధమేమో, మరి నా అభిప్రాయం నేను చెప్తున్నానమ్మా, నాకైతే నచ్చలేదమ్మా, పెరుమాళ్ళు చెప్పింది నాకు పెద్దవాడమ్మా, పెరుమాళ్ళమ్మా రాముడు ఏదో చెప్పాడమ్మా, నాకు నచ్చలేదమ్మా, నాకు నచ్చలేదు అని చెప్పడం కూడా సబబు కాదమ్మా, అపరాధం ఏమోనమ్మా, కానీ మరి నా అభిప్రాయం నేను చెప్తున్నానమ్మా. ఎన్నో రత్నాలమ్మా రామాయణంలో, ఇమ్మోర్టల్ వర్డ్స్ అమ్మా, రామాయణం చదివిన తర్వాత చనిపోయినా పర్వాలేదు అనిపించిందమ్మా అన్నారు శ్రీనాన్నగారు. అన్ని ఇమ్మోర్టల్ వర్డ్స్ అమ్మా, నేనేమి అనలేనమ్మా ఇక్కడ అని నాన్నగారు పెరుమాళ్ళ కోసం అలా చెప్పారు. అక్కడ పెరుమాళ్ళు ఏమన్నాడని మాత్రం నాన్నగారు చెప్పలేదు. అక్కడ రాముడు నువ్వు రాముడు మామూలుగా అయితే కథలో ఉంటది కదా, నువ్వు తమ్ముడు భార్యని తీసుకొచ్చేయటము, రాజ్యం ఇవ్వకపోవటము, ఇవన్నీ మరి నువ్వు ధర్మాన్ని తప్పావు అని. అయినా సరే అక్కడ పరమాత్మ చేతిలో చనిపోవడం కదా, వాళ్ళకి మోక్షం ప్రాప్తిస్తుంది. దాని నాన్నగారు అక్కడ చెప్తున్నారు ఎలా అంటే, ఇలా చెప్పారు, అవన్నీ ఇమ్మోర్టల్ వర్డ్స్ అమ్మా, మనకు అర్థం అనుకోమ్మా. సరే రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఆ యుద్ధం, ఆ వీళ్ళంతా మళ్ళీ వెళ్ళిన అక్కడ యుద్ధం, యుద్ధంలో ఆ రాముడు చెప్పిన మాటలు ఆ వాల్మీకి ఎంత అందంగా చెప్పాడంటేనంట, లక్ష్మణుడు మోచిపోయినప్పుడు రాముడు చెప్తాడంట సీతతో, నీ సీత లాంటి భార్య అయినా దొరకచ్చు కానీ లక్ష్మణ్ లాంటి భార్య నాకు తమ్ముడు మాత్రం దొరకడు అని చెప్పాడని. సో ఇక్కడ రాక్షస అక్కడ మండోదరి, రావణాసురుడికి మండోదరి జ్ఞాని అంట, మండోదరి ఒక పంచకన్యంలో ఒకటి అంట, మండోదరి చెప్తాడంట, ఎవరు ఎవరు కుంభకర్ణుడు చెప్తాడంట, నువ్వు సీతను నీ మంది రాక్షసం కాబట్టి ఎంతమంది కన్యల్ని ఎంతమంది కన్యలనైనా వివాహం చేసుకోవచ్చు, ప్రేమించవచ్చు, అవన్నీ అవన్నీ ఉన్నాయి మనకి రాక్షసం కాబట్టి, కానీ నువ్వు దొంగతనంగా ఎత్తుకొచ్చావు, అది మాత్రం చాలా తప్పని కుంభకర్ణుడు చెప్తాడు. అది అయిందా? అయితే ఇంక ఇందులో ఇంకా తారమాటలు చాలా బాగుంటాయి. ఇది చాలా వండర్ఫుల్గా చెప్పాడు నాన్నగారు. ఎలా అంటే, సరే ఈ వాలి వధ అయిపోయాక సరే సుగ్రీవుడు పట్టాభిషేకం చేసేసి ఏదో అక్కడ ఏదో వసంత ఋతువు ఏదో ఏదో ఉంది, ఇది అయిపోయి వర్షాకాలం అయిపోయి మనం అందరం సీతాన్వేషణం బయలుదేరదాం, సుగ్రీవుడు మాటిచ్చేస్తాడు, మాటిచ్చేస్తాడు అయితే రామలక్ష్మణులు. మాటిచ్చిన తర్వాత ఎన్నాళ్ళు గడిచిపోద్ది కానీ సుగ్రీవుడు అజాపజ ఉండదు. అప్పుడు లక్ష్మణుడికి వెళ్ళి కనుక్కు రమ్మంటే లక్ష్మణుడు వచ్చి ఇంక ఎంత ఉద్రేకంగా వస్తాడో అని అంటే మరి చెప్పకంట. వాలి ఏ మార్గంలో వెళ్ళాడు, ఆ మార్గము తెరవబడే ఉంది, మూసివేయలేదు, సుగ్రీవుడిని అక్కడికే పంపిస్తాను అని ఇంక ఎంత ఉద్రేకంగా వస్తాడో మనం అంత ఉద్రేకంగా వస్తాడంట. వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఉద్రేకంతో లక్ష్మణ్ని సుగ్రీవుడి దగ్గర పంపిస్తే సుగ్రీవుడిని హతమార్చేస్తాడు అట్లా లక్ష్మణ్ని. మళ్ళీ తార లక్ష్మణ, ఓ లక్ష్మణ, మీరు మానవులు, మీకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, మీరు చదువుకున్నారు, మీకు అన్ని విద్యలు వచ్చు, మీరు ఎంతో వినయ సంపన్నులు, విద్యా సంపన్నులు, మీరే తప్పులు ఒక్కొక్కసారి చేస్తుంటారు, మేము కోతులమయ్యా, మేము కోతులము, మన ముందే మా మనసు స్థిరంగా ఉండదు. అందులో సుగ్రీవుడు చాన్నాళ్ళకి ఇన్నాళ్ళు విందులు వినోదాలు లేవు, అన్నిటికీ దూరం అయిపోయాడు పాపం, ఇప్పుడు సడన్ గా విందులు వినోదాలు ఈ భాగ్యం వచ్చేసరికి మైమర్చిపోయాడు. అంతేగాని రాముడికి ఇచ్చిన మాట, నీ మీ అన్నకి ఇచ్చిన మాట మాత్రం మర్చిపోలేదు, కానీ మా విందులు వినోదాల్లో మర్చి పడి ఉన్నాడు అంటే కరువాసి పోయినట్టున్నాడు. ఎన్నాళ్ళు అవి లేవు కదా, వాటికి దూరం అయిపోయాడు కదా, అందుకని అంతేగాని నిన్ను మాత్రం మర్చిపోలేదు, నీ మీ మాటను మాటను మాత్రం మాటను మర్చిపోలేదు అని చెప్పి ఒక కోతుల సమూహంలో ఉన్న తార కోతి, వాళ్ళు మేము కోతులమయ్యా అని అంత అందంగా లక్ష్మణుడికి చెప్పి లక్ష్మణుడికి వెనక్కి పంపిస్తారంట. వీళ్ళ మాటలన్నీ ఇమ్మోర్టల్ వర్డ్స్ అమ్మా అంటున్నారు నాన్నగారు. తార ఎంత అందంగా చెప్పి పంపించిందంటే లక్ష్మణుడికి, వాలి వెళ్ళిన ద్వారం తెరవబడే ఉంది, మూసివేయలేదు, అక్కడి నుంచే పంపించేస్తాను అక్కడికి, ఆ ద్వారం గుండా వెళ్ళిపోతాడు సుగ్రీవుడు అని వచ్చిన లక్ష్మణునికి చక్కగా బుజ్జగించి లాలించి తార పంపించారు. ఆ తర్వాత రామరావణ యుద్ధం కదా, అక్కడ ఏం తెలిసినా అసలు చెప్తారనమాట ఏంటి, ఎంతో మంది ఎన్నో విధాల మారీచుడు ఒక రాక్షసుడు అక్కడ సీత నిప్పు అక్కడికి వెళ్లకు అని చెప్పాడా? కుంభకర్ణుడేమో నువ్వు అపహరించి తేవడం చాలా తప్పు, నువ్వు డైరెక్ట్ గా రాముడితో నీకు ధైర్యం ఉంటే యుద్ధం చేసి రావాల్సిందని కుంభకర్ణుడు చెప్తాడు. విభీషణుడు మరీ మరీ చెప్తాడు. ఆ మండోదరి కూడా చెప్తాదంట, రాముడు అంటే ఏంటనుకున్నావు, సాక్షాత్ మహావిష్ణువు, ఆ నువ్వు మర్చిపోయావా, ఆ ఏంటది వాళ్ళు వాళ్ళిద్దరు ఉంటారు మంచి మర్చిపోయారు పేర్లు ఉంటారు, వాళ్ళిద్దరిని చంపేశాడు, ఆ నువ్వు దండకారణ్యంలో వాళ్ళిద్దరిని పంపించావు అక్కడ కలదోషనాథులు ఏదో అంటారు, కరదోషనాథులు, కరదోషనాథుల్ని ఎవరైనా చంపగలరా, కరదోషనాథుల్ని చంపేశాడు రాముడు. ఆ అటువంటి రాముడితో యుద్ధం మాత్రం పనికిరాదు, నువ్వు సీతని జాగ్రత్తగా అప్పగించి ఆ సీత నీకు నీకు చాలా శాపాలు ఉన్నాయి, రావణుడు ఇంకో భార్య కూడా చెప్తాడంట. ఏంటి ఇవన్నీ ఎంత అందంగా మాకు చెప్పారు నాన్నగారు, మనం ఏదో ఇలా చెప్పేసుకుంటున్నాము ఏంటో ఆ కదా ఉష, అసలు ఎంత అద్భుతంగా ఎంత అందంగా అసలు రాముడయ్యి అసలు అవన్నీ ఇమ్మోర్టల్ వర్డ్స్ అంటారు కానీ ఈయన చెప్పడం ఎంత వెరైటీగా చెప్తారు చూడు. పెరుమాళ్ళమ్మా మనం ఏమీ అనలేమమ్మా, పెద్దవాడమ్మా అని తెలియదమ్మా, రామాయణాన్ని తిరగదీసి చెప్పారంటో. అయితే మండోదరి ఇంకో భార్య చెప్తుందట, ఇంకో భార్య చెప్పిందట, ఇది నాన్నగారు చెప్పారు. ఎలాగంటే నువ్వు నీకు చాలా శాపాలు ఉన్నాయి, ఇష్టం లేని స్త్రీకి నువ్వు ముట్టుకుంటే నువ్వు చనిపోతావు, నీకు ఆ శాపం ఉంది, నువ్వు ధ్వంసం అయిపోతావు, ఆ శాపం ఉంది, నువ్వు వెళ్ళకు సీతని ముట్టుకోకు, నువ్వు ఈ లంక అసలు ఒక కోతి వచ్చి లంక అంతా దహనం చేసింది అప్పుడైనా నీకు అర్థం అవ్వలేదా, అప్పుడైనా నీకు తెలియలేదా, లంక దహనం మొత్తం లంక అంతా దహనం చేసింది బంగారు లంక, ఓ బంగారు లంక అంటే ఇంక అక్కడ ఉన్నంత బంగారం ఇంకెక్కడ లేదంట అని ఆవిడ చెప్తుందంట. తెలుసా అదే అయిందా, నాన్నగారు ఇక్కడ చెప్తున్నారమ్మా మనకి కూడా మోహం ఎలా ఉంటుందంటే మాయ ఎలా ఉంటుందంటే పరమాత్మ వైపు తిరగకుండా చెప్తాదమ్మా. ఎలాగ రాక్షస స్త్రీలంట, నీకు రావణాసుడు భారీగా ఉంటాయి, నీకు ఇంకేటి కావాలి, నీకు ఎంత వైభవము, ఎంత వజ్రాలు, ఎంత వైడూర్యాలు, బంగారు లంకకి మహారాణి అయిపోతావు, ఎంత ధనము, ఎంత సంపద, ఎంత సౌభాగ్యము, నీవు పట్టప్రాణి అయిపోతావు కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు. మనకి కూడా ఇలాగ సీతకి ప్రలోభాలు పెట్టిన ప్రలోభాలు మనకి చాలా ఉంటాయంట, ఎన్నో అట్రాక్షన్స్ అన్న అంట, ఎన్నో ప్రలోభాలంట, మాయ అన్ని ప్రలోభాలని అన్ని అట్రాక్షన్స్ని చూపించి మరీ వదిలేస్తాదట మనల్ని. కానీ సీతాదేవి అలాగ నిలబడింది, మనం అలాగా పరమాత్మ పాదాలని ఆశ్రయించి మనం అలా నిలబడాలి అని సీతాదేవి హనుమంతుడు సీతాదేవి హనుమంతుడికి చెప్తాదట. లంకాదహనం చేసినప్పుడు నువ్వు రావణాసుడు అలాగా బలవంతంగా తీసుకొచ్చాడు, అమ్మ నా భుజం మీద కూర్చో నేను తీసుకెళ్ళిపోతాను అంటే అప్పుడు అలాగా అలా చేయకూడదు మనం, అయినా టు ఎవ్రీ హ్యూమన్ అని చెప్పిందట. తప్పు చెయ్యని వాళ్ళు ఎవ్వరు ఉండరు హనుమ సృష్టిలో, అందరూ తప్పు చేస్తారు, అయితే ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం కూడా మనం ఇవ్వాలి అని టు ఎవ్రీ హ్యూమన్ హనుమ అని సీత హనుమంతుడికి అలా చెప్పి పంపించేస్తాడట. అంటే ఇక్కడ అందరి మాటలు అంత అందంగా ఉన్నాయట. రాముడంతటి వాడు రావణాసురుణ్ణి ఆ రావణాసురుడు యుద్ధంలో వచ్చినప్పుడు ఆ తేజస్సుని చూసి ఓహో వీడా రావణుడు అని అనుకుని కొంత మనసు కొంచెం విచలితం అవుతాదట. అయితే అప్పుడు నాన్నగారు చెప్పారమ్మా అక్కడ సూర్యభగవానుడి కోసం ఎంత అందంగా చెప్పారంటే అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్యుడు అని చెప్పి సూర్యుడిని స్మరించుకో, నీకు శక్తి బలము ఈ నిర్వీర్యము శక్తి బలం వస్తుంది, నిర్వీర్యం పోతుంది అని మనకి అమ్మ సూర్యుడు అంటే మనకు చాలా చిన్న చూపమ్మా, ప్రత్యక్ష దైవం అమ్మా సూర్యుడు, నువ్వు కొబ్బరికాయ కొట్టక్కర్లేదమ్మా, అరటి పండు పెట్టక్కర్లేదమ్మా, నైవేద్యం పెట్టక్కర్లేదమ్మా, నువ్వేమి చేయక నీ నీ తల అలా పైకి ఎత్తి నువ్వు ఇలా చూస్తే చాలమ్మా ఆ సూర్యుడిని, తెల్లవారితే ప్రత్యక్ష దైవం అమ్మా ఆ అటువంటి సూర్య అటువంటి సూర్యుడు అంటున్నారు అక్కడ నాన్నగారు. ఎక్కడికో వెళ్తే అక్కడ సూర్య నమస్కారాలు సూర్య ఉపాసన అది చాలా బాగా జరిగిందట. మనం ఆ సూర్యోపాసన సూర్య దండకాలు సూర్య నమస్కారాలు అవన్నీ ఏమి చేయొద్దమ్మా, మనం ఇలాగ మన తల ఎత్తి సూర్యుడికి ఒక నమస్కారం చేస్తే చాలమ్మా, అసలు నువ్వు చూస్తే చాలమ్మా, సూర్యుడే సూర్యుడే మనకు ప్రత్యక్ష దైవం అని అక్కడ అగస్త్య మహాముని వచ్చి ఆ ఆదిత్య హృదయం చెప్పాడమ్మా. మనం అవన్నీ చదవలేకపోయినా తన కానీ అమ్మ కిటికీలోంచి సూర్యుడు వచ్చి నేను వచ్చాను అని లే అని లేపినా మంచం మించి లేవని వాళ్ళు చాలా మంది ఉంటారమ్మా, ఉన్నారమ్మా, మరి ఏం చేస్తామమ్మా మనం అని అన్నారు నాన్నగారు. అక్కడ అగస్త్య మహర్షి వచ్చాక రామరావణ నాన్నగారు చెప్పారు కదా రామరావణ యుద్ధానికి యుద్ధం సముద్రానికి పోల్చదగింది ఏమీ లేదు సత్పురుషుల సహవాసం అంటే రామరావణ యుద్ధంతోగా యుద్ధం అక్కడ ఏదో చెప్పారే మర్చిపోయింది సరే కొద్ది సత్పురుషుల సహవాసం కోసం చెప్తా మాకు చెప్పారు నాన్నగారు. సో అలా అటువంటి రామరావణ యుద్ధం జరిగిందంట. అలా అంత భీకరంగా రామరావణ యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ కూడా భగవంతుడి దయ ఆయన వరకు ఎంతలా ఉంటుంది అంటే రావణాసురుడు అప్పుడు మర్చిపోయాను నాన్నగారు చెప్పారు ఏటో మాతవుడో మాతులుడో ఏదో చెప్పారు ఒక ఇక్కడ ఎక్కడంటావు ఏది మహాభారత యుద్ధంలో సారథి అర్జునుడికి కృష్ణుడు ఇక్కడ సారథి మాతుడో ఎవరో ఒకట ఇంద్రుడు పంపిస్తాడంట ఆయన సారథి అంట రాముడికి ఇక్కడ ఆయన చెప్తాడట నీవన్నీ బాణాలు అలాగా వేస్తున్నావు కానీ అలా కాదు అక్కడ కాదు బాణం వేయటం అని ఎక్కడ నువ్వు బాణం వేయాలో ఆయన చూపిస్తాడంట రథసారథి అంట సారథి ఆయన అడ్వైజ్ ఇస్తే అక్కడ వేస్తే అక్కడ రావణాసురుడు కానీ రావణాసురుడు ఆ బాణానికి రావణాసురుడు చనిపోయితే అప్పుడు చనిపోకుండా ముందే గబగబా లక్ష్మణ్ని పంపిస్తాడు రాముడు లక్ష్మణ నువ్వు వెళ్ళు అదేంటది రావణుడి దగ్గర జ్ఞానాన్ని నువ్వు విను అంటే అసలు ఎప్పుడు అంత అహంకారంతో ఉండి ఎప్పుడైనా ఒక మంచి పని చేశాడా అంత అహంకారం ఉన్న అతని దగ్గరికి వెళ్ళబడ్డావు ఏంటంటే ఎంత అలా కాదు మహాపండితుడు జ్ఞాని మహాపండితుడు జ్ఞాని భక్తుడు వెళ్ళు అని అంటే అక్కడ మాత్రం రావణాసురుడు చెప్తాడట లక్ష్మణ ఏదో ఇంకో పేరు ఉంటుంది కదా లక్ష్మణ నువ్వు నా దగ్గర జ్ఞానం వినడానికి వచ్చావా నాకు నాకు అర్థమైంది ఏంటంటే నా జీవితంలో మనిషికి మొట్టమొదటి శత్రువు ప్రబల శత్రువు మొట్టమొదటి శత్రువు ఎవరు అంటే అహంకారం అది అహంకారం అనేది నాకు బాగా తెలిసింది అహంకారం ఏం చేయిస్తుందంటే మంచి వైపు తీసుకెళ్ళదు చెడ్డ పనులే చేయిస్తుంది మంచి మాటలు విననివ్వదు చెడ్డ మాటలే విననిస్తుంది చెడ్డకి దారి తీస్తుంది కానీ అహంకారం మాత్రం మంచిని చెయ్యనివ్వదు లక్ష్మణ నా అహంకారమే నాకు ఈ గతికి తీసుకొచ్చింది మనిషికి ప్రబల శత్రువు మొట్టమొదటి శత్రువు అహంకారమే అని చెప్తాడంట రావణాసురుడు. అక్కడ భగవంతుడు దయ గురువు వర్కు గురువు పని భగవంతుడు పని ఎలా ఉంటుందంటే రావణాసురుడు ఇంకా మరణ ఆసన్న సమయంలో మహాదేవుడు అక్కడ ఇంటర్ఫీర్ అయ్యి అయ్యో రావణాసురుడికి తన గత జన్మని గుర్తు చెయ్యకపోతే అలాగా రాముడి మీద కక్షతో రాముడి మీద ద్వేషంతో ప్రాణాలు వదిలేస్తాడని చెప్పి అక్కడ శివుడు అంట రావణాసురుడికి గత జన్మ స్మృతిస్తే అప్పుడు అప్పుడు ముందు తెలుస్తుంది కదా వీళ్ళు జై విజయలు వైకుంఠంలో ఉంటారు, సనకస నందనాథులు వెళ్తే అడ్డగిస్తే వీళ్ళు శాపం పొందుతారు. 3 సంవత్సరాలు మీ అప్పుడు కూడా ఎంత అందంగా అడుగుతారంటే 3 సంవత్సరాలు మీకు విరోధిగానే 3 సంవత్సరాలు ఉంటాం మేము, ఎందుకంటే 3 సంవత్సరాలు విరోధిగా ఉంటాము. తర్వాత మాకు అక్కడ వచ్చిన వైభవం ఏంటంటే ప్రతి జన్మలోనూ 3 జన్మల్లోనూ మీకు విరోధులుగా ఉన్న 3 జన్మల్లోనూ మీ చేతిలోనే మేము మరణిస్తాం, మీ చేతిలో మాకు మోక్షం ప్రసాదిస్తుంది, అంతకంట ఏంటని 3 జన్మల్లోకి రావణ కుంభకర్ణాదులు ఇందులోనేమో తర్వాత వాళ్ళు లక్ష్మీంద్రసింహుడు వాళ్ళిద్దరు రావణ కుంభకర్ణులు ఇందులో శిశుపాలుడు దంతభక్తుడు ఒకరు, తర్వాత నృసింహ ప్రహ్లాదు అది మర్చిపోయినాక వాళ్ళు ఒక ఇద్దరు అలా జన్మ అయితే అప్పుడు ఈయన రావణ కుంభకర్ణులు కదా ఇలా రావణ అప్పుడు తెలిస్తే అసలు అప్పుడు తెలుస్తుందంటే గత జన్మలో నా ఓహో నేను ఇలాగా ఈ శాపం వల్ల ఇలా అయ్యాను అని అప్పుడు తెలుసుకొని అప్పుడు ప్రభు తెలుసుకుంటాడు కదా ఓహో నాకు శాప విముక్తిని ఇవ్వడానికి నాకు ముక్తిని ఇవ్వడానికి ఓ ప్రభు ప్రభు నాకు ముక్తినివ్వడానికి నాకు మోక్షం ఇవ్వడానికి నాకు ఈ శాప విమోచనం చేయడానికి నువ్వు ఇన్ని బాధలు పడ్డావా ఇన్ని కష్టాలు పడ్డావా అప్పుడు అర్థమయ్యి అప్పుడు తెలుసుకుంటాడంట నా కోసం ఇన్ని కష్టాలు పడ్డావా నువ్వు నాకు మోక్షం ఇవ్వడానికి నేను ఏదైతే పొందాలో అది పొందింపజేయడానికి నా చేత నువ్వు అది దాన్ని నేను పొందడానికి నువ్వు నా ఎన్ని కష్టాలు పడ్డావా అని అక్కడ చెప్తున్నారు ఉషా. నిజంగా మనము నాకైతే ఎంత అనిపించిందంటే మనం ఏదో అసలు చూసావా పని నాది పేరు నీది అని కృష్ణుడు అర్జునుడికి అన్నట్టు మనం ఏదో కష్టపడిపోయాం మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం కానీ మనకి ఆ సద్వస్తువు దగ్గరికి మనని అది పొందింపజేయడానికి మనకు ఆ జ్ఞానం దగ్గరికి తీసుకెళ్ళడానికి మనకు ఆ సత్య వస్తువుని తెలియజేయడానికి మనకు అక్కడికి తీసుకెళ్ళి అతను ఏదైతే పొందాడో అతన్ని అది మన చేత పొందింపజేయడానికి గురువు ఎన్ని కష్టాలు పడతాడో అసలు రాముడు అన్ని కష్టాలు పడ్డాడని అప్పుడు రావణాసుడు గుర్తించాడు. కానీ మనకి మనం ఇప్పుడు నాన్నగారు గురువుగా ఆ పరబ్రహ్మం దేహం ధరించి ఎన్ని కష్టాలు పడి ఎన్ని మా నాన్నగారికి రాముడు కూడా అంటారు ఎన్ని మాటలు పడ్డాడమ్మా రాముడు అని అలాగ ఎన్ని మాటలు పడ్డారు శారీరకంగా మానసికంగా ఎన్ని విమర్శలు ఎన్ని మాటలు ఎన్ని కష్టాలు పడ్డారు అమ్మో నా గురువు కదా పనిచే అసలు ఇప్పుడు ఇలా చెప్పుకున్నప్పుడు ఇలాగుంటుంది ఆ తర్వాత ఆ మాయ వచ్చేసిన తర్వాత మళ్ళీ నేనే చేస్తున్నాను ఇదంతా నా వల్లే అయిపోయింది అనుకుంటాం కానీ నిజంగా గురువు పని కదా ఇదంతా గురువు పని చేసేది గురువు కష్టపడేది గురువు మన భారం మోసేది గురువు మనకి అతను ఏది పొందాడో అది మనం పొందడానికి ఆయన తను ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు ఎన్నో సహించాడు కదా ఇదంతా అసలు గురువు కదా చేస్తుంది మరి నేనేంటి నేను చేస్తున్నాను ఓహో నేనేదో కష్టపడిపోతున్నాను నేనేదో సాధన చేస్తున్నాను నేనేదో సత్సంగం వినేస్తున్నాను నేనేదో వినేస్తున్నాను ఇదేదో ఇలా అనుకుంటాను ఏంటి అని మనం ఎంతలాగా అనుకుంటాం కానీ ఉషా అయితే ఇప్పుడు ఇలా అనుకుంటాము కానీ ఏంటో మరి ఆ మాయ ఉంది కదా సీతాదేవి ఆ మాయ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పచ్చడి తిను ఈ పచ్చడి తిను ఈ రొట్టి తిను ఆ రొట్టి తిను అని చెప్తుంది అప్పుడు అంతా నాదే అని అనుకుంటాం కానీ ఇక్కడ నిజంగా రాక్షసుడిగా ఉన్న రావణాసురుడు కూడా ఆ గురు వైభవాన్ని ఆ పరమాత్మ వైభవాన్ని ఆ పరబ్రహ్మ వైభవాన్ని అయ్యో ప్రభు ఆ ప్రభు వైభవాన్ని అయ్యో ప్రభు నా కోసం నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావా అని అప్పుడు గుర్తిస్తాడంట. మనం నిజంగా గుర్తించాలి మనం నిజంగా గుర్తించాలి వర్క్ అంతా జరుగుతుంది ఉషా అమెరికా వెళ్ళడం చెయ్యడం ఇదంతా ఒక డివైన్ ప్లాన్ అంతే తెలిసిన అసలు నాన్నగారు అంతలాగా చేస్తారు. భక్తులు కూడా ఎంత చక్కగా కొంతమంది భక్తులు నామదేవుడని ఉంటాడు ఇది ఒక చెప్పి సాఫీ నామదేవుడని ఉంటాడు ఉషా రామభక్తుడు ఆ రామభక్తుడు మన భిక్షకి వెళ్తే మనలాగా ఇంట్లో చిరాగ్గా ఉన్న ఆవిడ ఒక తడిగుడ్డ పెట్టుకుంటున్న ఆ పిరచగుడ్డ మొహం మీద విసిరేస్తే ఆయన ఆ పిరచగుడ్డ తీసుకెళ్ళి తడిపి దాన్ని ఉతికి ఆరేసి తడిపి ఎండబెట్టి ఒత్తి చేసి దీపం వెలిగించి ఓరామా శ్రీరామ ఓరామా శ్రీరామ నా ఇది నా దీపం కాదు, ఇది నా ఒత్తి కాదు, ఇది నా బట్ట కాదు, ఇది ఒక భక్తురాలు ఇలాగా పాపం ఎంత అసలు ఎంత నాన్నగారు ఆ నామదేవుడు చెప్పి ఇంకా గొంతు గద్గదం అయిపోయింది. అసలు ఎంతలాగా ఓరామా శ్రీరామా నా ఒత్తి కాదు, నా దీపం కాదు, ఇది నా బట్ట కాదు. ఆవిడ ఎంత చిగాకులో ఉందో, ఎంత ప్రతికూల పరిస్థితిలో ఉందో, ఎంత బాధలో ఉండబట్టి కదా అలాగ నా మీద పిడచగుడ్డ ఇసిరింది. గనుక ఓ రామ శ్రీరామ ఆవిడ కష్టంలోంచి తీసుకెళ్ళి విడగొట్టు, ఆ కష్టంలోంచి తీసుకు బయటికి తీసుకురా, ఆ ప్రతికూల పరిస్థితులు సరిదిద్దు, చక్కదిద్దు, ఆవిడకి శాంతిని కలిగించు, రామా శ్రీరామ ఓ రామ అని ప్రార్థించాడంట నామదేవుడు. దానిగా చెప్తారు కదా ఆ జన్మ దుర్విషయ రహితునికి జపమేళ తపమేళ అన్నాడంట. నిధి నిధి అదే రాముని
సన్నిధి
నీ సన్నిధి సుఖమా అని అన్నాడు. అలాగా అటువంటి భక్తులు చెప్పి గురించి ఉషా నిజంగా నాకు నాకైతే అస్సలు నాన్నగారు చెప్పకపోతే గాంధీ మహాత్ముడు గురించి దగ్గర నుంచి ఇంతమంది మహాత్ముల గురించి ఇంత వైభవం మనకి ఎలా తెలుస్తుంది ఉషా? మనకి నాన్నగారు అది అయ్యి రాముడయ్యి ఎంత చక్కగా ప్రతిదీ రామచంద్రుడు అనే మాట ఎలా వచ్చిందో ఎంత అందంగా చెప్పారంటే నాన్నగారు రాముడు పుట్టినప్పుడు అయోధ్యలోనంట ఇంకా సంబరాలు సంబరాలంట. ఈ చంద్రుడంట ఏటి సూర్యుడు ఇంతకీ రాడు అందులో మునిగిపోయాడు నేను ఈయన అలా ఎదురు చూస్తుంటే ఎప్పటికీ వెళ్ళడంట. అప్పుడు రామ ఆ అయోధ్యలో సంబరాలు ఊపు ఆ దివిటీలేంటి ఆ ఉత్సవాలేంటి అయ్యో నేను చూడలేకపోయాను అంటే దయామయుడంట రాముడంట అంటాడంట పోనీలే కృష్ణావతారంలో నువ్వు ఒక్కడవే చూద్దువా, నా జనన సమయంలో నువ్వు ఒక్కడవే ఉందివా, ఎవ్వరు ఉండరు, అప్పుడు నీకు అవకాశం ఇస్తానని అనేసి ఇంకో వివరిస్తాడట. ఇక నుంచి నా పేరు వెనకాల చంద్రుడని రామచంద్రుడు రామచంద్రుడు అంటారంట. ఇక నుంచి నన్ను అందరూ రామచంద్రుడు అని పిలుస్తారు అని చంద్రుడికి ఆ వరం ఇస్తాడట. అది నా అది ఏంటంటే ఎవరిని ఎక్కడ ఇంత పిసరగోడ వాళ్ళ నిరాశ చేయకుండా నిరాశ పొందకుండా అందరినీ సమానంగా ఎంత చక్కగా రాముడుగా కాలంలో చిన్నవాళ్ళు చనిపోతే నాన్నగారు చెప్పారు రాముడు బాధపడేవాడంటే నా పరిపాలనలో ఏదో లోపం ఉంది కావాలా అందుకే ఇలాగా ఇలా జరుగుతుంది అనుకునేవాడంట రాముడు. అది రామరాజ్యం అంట. అది ఉషా రాముడి కోసం నాన్నగారు అంత వైభవంగా నాన్నగారు ఒక పాట పాడేసి రామదాసుది రాముడు కళ్యాణం చూతం రారండి, శ్రీరాముడు కళ్యాణం చూతం రారండి అని ఏదో పాట కూడా రాముడు ఏంటి రామదాసు వాళ్ళు పాడారమ్మా రామదాసు వాళ్ళు రాముడు కళ్యాణం చూతం రారండి అని. రాముడు ఎంతటి గొప్పని వాడంటే రాముడికి పుట్టినరోజు నాడే కళ్యాణం అంట ఒక్క రాముడికి. తర్వాత పట్టాభిషేకం ఏ దేవతలకి రాముడు తప్ప పట్టాభిషేకం ఏ దేవతలకి అవ్వదు. రాముడికి కళ్యాణం ఈ రోజమ్మా అంటే ఆ రోజు ఆ వేళ నాన్నగారు చెప్పిన రోజు చెప్పి ఈవేళ కళ్యాణం అమ్మా ఇక్కడ శ్రీరామనవమి మనం చేసుకుంటున్నామమ్మా. పానకం ఎందుకు ఇస్తారంటే ఎండాకాలం కదమ్మా చల్లగా మన మనసు మన హృదయం చల్లబడాలి, మనసు చల్లబడాలి, మన నోరు అని మన చల్లబడాలని మన దేహం కూడా చల్లబడాలి పానకం ఇస్తారు. అయితే రాముడికి ఒక్కడికే ఈవేళ కళ్యాణం అమ్మా రేపు పట్టాభిషేకం అమ్మా భద్రాచలంలో అని చెప్పారు నాన్నగారు. ఆ దేవుడికి ఒక్కడికే పట్టాభిషేకం ఆవేళ చెప్తున్నారు రాముడి కళ్యాణం చూతం రారండి అని పాట.
మొత్తం రామాయణం అంతా చెప్పేసారుగా.
అయ్యయ్యయ్య
అదే అంటే నా అంటే రాముడి గురించే ఇలాగా నాన్నగారితో సమన్వయం అయినాయి కొన్ని, అంటే మీది అయిపోయాక జయ ఒక 10 నిమిషాలు చెప్తానన్నారు. ఒక పాట రాముడి పాట ఏదన్నా పాట పాడి ముగించండి అయితే.
అలాగే రాముడు కళ్యాణం పాట పాడిస్తాను.
పాడాక
అయితే
అలాగే చెప్పండి చెప్పండి.
అయితే నాన్నగారు నాన్నగారు ఇదంతా చెప్పి ఒకసారి చెప్పారండి, అమ్మ రాముడు రాముడు వైభవాన్ని రాముడు రూపాన్ని ధ్యానించాలి, రాముడు రామాన్ని స్మరించాలి, రాముడి రూపాన్ని ధ్యానించుకోవాలి, రామాయణం అందరం ఆ గ్రంథం చదివి తీరాలి, కానీ అక్కడ ఆగిపోకూడదు. ఇది మా ఇదే జ్ఞానం అనుకుని, ఇదే ఆత్మ జ్ఞానం అనుకుని అక్కడ ఆగిపోకూడదు, కానీ ఇదే అక్కడికి తీసుకెళ్ళడానికి ఇది దారి చూపిస్తారు.
అవును,
అది అంటే అందుకు నాన్నగారు భగవాన్ కూడా మనకేంటంటే ఎక్కడ పడిపోనివ్వలేదు. మీ మీది మీ దయవల్లే మేము ఎక్కడికి వచ్చామంటే ఇలా తలపాటు తీసుకుని పోయారు. ఇదేట్రా బాబు ఈయన ఎక్కడ ఉన్నాడు, ఈయన అక్కడికి ఎప్పుడు తీసుకెళ్తాను దేవుడా అనేసి. అంటే మీ దయవల్లే మీ అనుగ్రహం వల్లే మేము ఎక్కడికి వచ్చామండి, ఇలా తలపాటు తీసుకున్నామంటే. అలాగే నాన్నగారు ఏంటంటే గ్రౌండ్ రియాలిటీస్ వదలకుండా మనం ఏంటంటే రామాయణం అనేది చెప్పారు కదా, అరుణగిరి ఉన్నంత కాలం సముద్రం ఉన్నంత కాలం ఈ రామాయణం ఉండి తీరుతుంది ఉంటుంది. మనం దాన్ని ఏలాకోళంగా మాత్రం తీసేయకూడదమ్మా. ఏలాకోళంగా కూడా మీరు రాముడుకున్న రాముడు అన్ని కష్టాలు పడుతున్నానని ఎవ్వరు అనకూడదమ్మా. అసలు పొరపాటున అలా అనకూడదు. రాముడు కష్టాలు పడినన్ని కష్టాలు అన్ని మాటలు సీత అనేస్తుంది, నువ్వు పైకి మగవాడు కానీ లోపలంతా స్త్రీ స్త్రీభావం నీది అని అన్నా సరే అప్పుడు కూడా ఏమీ అనలేదట. సో ఏంటంటే తారు చెప్పినట్టు మనం ఇది ఒకటి చెప్పారు, మనకి లోపల బలం పెంచుకోవాలి, బయటికి నార్మల్గా ఉండాలంట. నీ బలం ఏమి బయటికి తెలియకూడదంట. నార వస్త్రాలు ధరించావా, ఏ వస్త్రాలు, లోపల బలం పెంచుకోవాలి. ఆ బలం నీకు ఆత్మజ్ఞానం పొందడానికి ఇది నీకు దారి చూపిస్తుంది, కానీ ఇదే ఆత్మజ్ఞానం అని ఇక్కడ ఆగిపోకూడదు అని మాత్రం చెప్పారు నాన్నగారు. చెప్పాక సీతారామ కళ్యాణం పాత్ర, ఎందుకంటే నాకు ఈవేళ గ్రీష్మ ముందే చెప్పింది ఆంటీ లాస్ట్ టైం పాడలేదు. సరే అయితే ఉషా
ఆంటీ జయ కంప్లీట్ చేశాక పాడతారా?
అలాగే అలాగే అప్పుడు పర్వాలేదు, అప్పుడు మీ ఇష్టమే, అప్పుడే పాడతాం కొంచెం.
ఇప్పుడు పాడేసినా పర్లేదు ఆంటీ, ఇప్పుడు మీరు పాడి ముగించాక పోనీ ఆంటీని కంప్లీట్ చేయమందాం.
పాపం ఆంటీ లేట్ అయిపోతే.
లేదు లేదు మీదే కదా మెయిన్ సత్సంగం, మీదే కదా కంప్లీట్ చేసేయండి అంటే.
అదే అలా చచ్చే అందులో మెయిన్ లేదు సభ్యులేదే బాబు.
అలా లేదు అంటే ఏముంది లేదు, పాడేయండి ఆంటీ పర్వాలేదు.
శ్రీ సీతారా సారీ శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రండి, చూచువారలకు చూడముచ్చటగా పుణ్య పురుషులకు ధన్యభాగ్యమట. శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రండి, దశరథ రాజు సుతుడై వెలసి కౌశిక యాగము రక్షణ చేసి జనకుని సభలో హరి విలు విరిచి, జనకుని సభలో హరి విలు విరిచి జానకి మనసును దోచిన రాముని కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి, సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణివాసికమును నుదుటను కట్టి నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెండ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సిరుల కురులకు సంపంగెను నేను దువ్వి నూనెను దువ్వి ఇంపుగ కస్తూరి నామము దిద్ది నామము దిద్ది చెంపగవారి చుక్కను పెట్టి చెంపగవారి చుక్కను పెట్టి పెండ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి రాముని దోసిట కెంపుల ప్రోవై కెంపుల ప్రోవై జానకి దోసిట రాముని దోసిట నీలపురాసై నీలపురాసై జానకి దోసిట కెంపుల ప్రోవై కెంపుల ప్రోవై ఆణి ముత్యములు తలంబ్రాలుగా ఆణి ముత్యములు తలంబ్రాలుగా శిరముగ వెలసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి ఆనందమానందమాయనే మారమయ్య పెండ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా సీతమ్మ పెండ్లి కూతురమ్మాయనే
అద్భుతం పాటతో ఇంకా అలంకారం తీసుకొచ్చేసారు
అదే
అద్భుతం వెరీ
ఒక క్యాసెట్ లో పాడారు పూర్తిగా కాదు కానీ
చాలా బ్యూటిఫుల్ గా ఉంది పాట సంబంధించడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ
ఫస్టే చెప్పింది
థ్యాంక్ యూ ఎందుకంటే లైక్ నాన్నగారు రాముడు సంఘటనలు చెప్పినవన్నీ ఆల్మోస్ట్ రామాయణం అంతా ఆల్మోస్ట్ నాన్నగారు చెప్పిన దాంట్లో మెయిన్ పాయింట్స్ కవర్ చేసుకుంటూ వచ్చారంటీ బాగుంది ఆంటీ జయ అంటే మీరు కొంచెం అన్మ్యూట్ చేసుకోరా
అన్మ్యూట్ అయ్యిందమ్మా
సో అంటే అదే అంటే నాన్నగారు రాముడు అంటే అనుబంధం మనకి అసలు కనుల పండగ కదా ఇప్పుడు ఆవిడ పాడినట్టు రామ సీతారాముల కళ్యాణంలో ఉండేది ఆయన రాముడు గురించి ఎప్పుడు చెప్పినా కూడా సో మీ మాటల్లో కూడా ఒక 10 నిమిషాల పావు గంట చెప్పి ముగించండి జయ అంటీ
అలాగేనమ్మా మొత్తం మన బాలగారు రామాయణం అంతా మన ముందుకు తీసుకొచ్చేసారు రామాయణం ఇంకా మనం ఇంకా చదవక్కర్లేదు చదవక్కర్లేకుండానే రామాయణం అంతా
చెప్పేశారు
బాగా వివరంగా చక్కగా చెప్పారు మేము ఇప్పుడు బాలగారు చెప్పిన దాంట్లో నాకు ఏంటంటే నాకు గుర్తొచ్చిన మాటలు ఏంటంటే ఇప్పుడు ఆ వరాలు పొందారు పలానా వాళ్ళు ఏదో వరం పొందారు అని చెప్పారు అయితే ఆ మాట వింటా ఉంటే నాకేమనిపించిందంటే మనం మరి రాముడు కాలంలో అది ఏదో కృతయుగం ఉన్నాడు కదా ఆనాడు మనం మరి రాముడిని చూసామో లేదో మనకు తెలియదు ఆ టైంలో మనం ఉన్నామో లేదో కూడా తెలియదు కానీ మనం భగవంతుడిని మరి ఏ దేవుణ్ణి కోరుకున్నామో మరి ఎక్కడ కోరుకున్నామో ఏ యుగంలో కోరుకున్నామో మనకు తెలియదు కానీ మన అందరం కూడా మన భక్తులు అందరం కూడా ఏం వరం కోరుకున్నామంటే అంటే భగవంతుడు సమక్షంలో మనం ఉండి ఆ భగవంతుడిని ఎలా చేరుకోవాలి ఎలా ఐక్యం అవ్వాలి దానికి సంబంధించిన విద్య భగవంతుడు సమక్షంలో ఉండి ఆ విద్య నేర్చుకుని ఆయనలో ఐక్యం అవ్వాలనే వరం కోరుకున్నాం మరి అది ఆ వరం ఎప్పుడు కోరుకున్నామో మనకు తెలియదు కరెక్ట్గా చూసావా ఏమంటారంటే చైతన్య రూపం నామం లేని చైతన్యం రూపం ధరించి రాముడిగా వచ్చింది ఒకనాడు అదేదో కృతయుగం ఏదో అంటున్నారు కదా మళ్ళీ ఇప్పుడు ఈనాటి ఈ కాలంలో మన కళ్ళ ముందుకి ఒక చైతన్యమే మళ్ళీ రూపం నామం ధరించి ఒక నాన్నగారి రూపంగా భూమి మీదకి వచ్చింది సరిగ్గా నాన్నగారి రూపంలో చైతన్యం భూమి మీదకి వచ్చినప్పుడు మనం కూడా ఈ టైంలో ఆయన సమక్షంలోకి వచ్చి పడ్డాం మరి అంటే మోక్షకాంక్ష ఏదో చెప్తున్నారు కదా, మానవ జన్మ రావడం, మోక్షకాంక్ష కలగడం, మళ్ళీ ఆ స్థితిని పొందటం, ఇవన్నీ చెబుతున్నారు కదా, సత్పురుషుల సహవాసం దొరకడం. కానీ మనకు మానవ జన్మ వచ్చిందంటే అంతేగాని మోక్షకాంక్ష లేదు, ఏమీ లేదు. ఆ తన్నితే గాజులు బొట్టులో పడ్డారు ఏదో అంటారు చూసావా, ఆ సామెది చెప్పినట్టు ఆయన పాదాల దగ్గర కరెక్ట్ గా.
ఆంటీ ఆంటీ చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి.
ఆయన పాదాల దగ్గర ఆయన సమక్షంలో మనం పడిపోయాం. ఇంకా ఆయన్ని మనల్ని మన ఇంట్లో వాళ్ళు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ సాక్షాత్తు భగవంతుడే వచ్చినా వేరు చెయ్యలేని అనుబంధం ఏర్పడిపోయింది. సాక్షాత్తు భగవంతుడితో అనుబంధం ఏర్పడిపోయింది. ఇప్పుడు బాలగారు అదే ఆ రాముడి పాదస్పర్శ కదిలి అహల్య మొహం ఎంత వెలిగిపోయిందో ఆ వెలుగు చూడాలి అనేసి బాలగారు అన్నప్పుడు నాకు ఏం గుర్తొచ్చిందంటే ఆ పాదాలకి కొబ్బరి నూనె రాసి ఆ పాదాలకి ఆ పౌడర్ రాసి ఆ బయటకు వచ్చిన తర్వాత ఆ వర్ష మొహంలో ఉన్న వెలుగు మనం చూసాం. వశేంటి ఏ భక్తులైనా సరే ఏంటంటే అసలు ఆ వెలుగంటే మామూలు వెలుగు కాదు, ఆయన పాద స్పర్శ చేత ఎంత వెలుగుని మనం దర్శించగలమో అంత వెలుగుని మన కళ్ళతో మనం చూసాం. ఏంటంటే మనకి మానవ రూపం వచ్చేసింది, ఆయన సమక్షంలోకి వచ్చేసాము. ఆ విద్య ఇప్పుడు ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే అలాంటి విద్య నేర్చుకుని అలాంటి ఆత్మ విద్య పరా విద్య ఏదో జ్ఞాన ఏదో అంటున్నారు కదమ్మా, అటువంటి విద్య నేర్చుకుని ఆయన సమక్షంలో ఉండి ఆ వైభవం అంతా కూడా ఆ ఆనందాన్ని శాంతిని మనం అనుభవించి ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే అయ్యబాబోయ్ కరోనా వచ్చేస్తుంది, మళ్ళీ రెండోసారి వచ్చేస్తుంది, మరి ఏం జరిగిపోతుందో. ఆ ముక్కు కట్టేసుకోవాలి, మూతికి కట్టేసుకోవాలి, లేకపోతే ఈ జాగ్రత్తలు తీసేసుకోవాలి, మరి ఏమైపోతామో ఏంటో. అసలు ఈ భయం పడుతున్నావు అంటే నిజంగా నాన్నగారు భక్తులు అయ్యి ఉండి ఇలా భయపడుతున్నావు అంటే ఏంటో కింద అనిపించేసింది అన్నమాట నాకు. ఎందుకంటే ఇప్పుడు ఉషా చెయ్యి ఎత్తివారు కదా, నాన్నగారు కుడి చెయ్యి పైకెత్తివారు కదా,
అవును అవును,
కుడి చెయ్యి పైకెత్తి ఏమని ఇవ్వరు అంటే ఇలా ఆశీర్వదించి ఇవ్వరు అందరినీ. ఇలా ఆశీర్వదించినప్పుడు మళ్ళీ మనం ఒకవేళ మనం అంక చూసి చెయ్యి ఇలా అనలేదనుకో మళ్ళీ మనం తిరిగి వెళ్ళేవాళ్ళం కాదు, ఆ చెయ్యి ఇలా అనేదాకా అక్కడే నుంచింది వాళ్ళం. ఆయన చెయ్యి ఇలాగా ఆశీర్వదించిన తర్వాత ఒక సంతృప్తి మనకు కలిగి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు అనేవారు ఎదురుగుండా నిర్వాణం అయిపోయి ముందరే ఎన్నిసార్లు అక్కడ షెడ్ లోకి వచ్చి కూర్చుని ఏమని ఇవ్వరు అంటే ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించేది చెయ్యా, మిమ్మల్ని అనుగ్రహించేది చెయ్యా, మిమ్మల్ని ఏదైతే అనుగ్రహిస్తుందో దానికి చావు లేదు, అది ఈ దేహం కనిపించినా కనిపించకపోయినా అది అనుగ్రహిస్తానే ఉంటుంది అని చెప్పేవారు. అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, అనుగ్రహించేది శరీరం కాదు. ఇప్పుడు మహానుభావులు ఎంతో మంది వచ్చారు, ఆ రాముడు రూపం వచ్చింది, కృష్ణుడు రూపం వచ్చింది, భగవాన్ రూపం వచ్చింది, నాన్నగా ఎంతో మంది అంటే ఆ భగవంతుణ్ణి అనుభవంలోకి అనుభవంలోకి తెచ్చుకున్న అవతార మూర్తులు కూడా దేహాలు శరీరాలు కనిపించకుండా వెళ్ళిపోయినాయి. మరి మన శరీరం అంతా ఇప్పుడు పాల్ బ్రంటన్ గారు చెప్పిన మాట నాకు బాగా గుర్తొచ్చింది ఏంటంటే మనం కలకాలం చిరకాలం ఉండాలి, మనం వెళ్ళిపోవడం మనకు నచ్చదు, మనకి ఇష్టం ఉండదు, అలా ఎంతకాలం ఉంటాము. కానీ మనం ఉండాలి ఉండాలి అని అనుకోవటం అంట లోపల ఉన్న సహజమైన వస్తువు కంట ఉండటం అనే గుణం ఉందంట. ఆ ఉండటం అనే స్థితి మన హృదయంలో ఉండటం వల్ల మనకి ఏమనిపిస్తుందంట, మనం ఉండాలి ఉండాలి అనుకుంటున్నామంట. ఎలా ఉండాలనుకుంటున్నాము, దేహంగా ఉండాలనుకుంటున్నాం, ఇదే రాంగ్ అంటున్నారు. నువ్వు ఉండాలి అనుకోవటం కరెక్టే, కానీ దేహంగా ఉండాలి అనుకోవటం తప్పు. దేహంగా ఉండకుండా నిజంగా మనం దేహం ఎన్నిసార్లు అమ్మా, వందల సార్లు వేల సార్లు దేహం పోయినా నువ్వు ఉంటావు, నీకు మరణం లేదు, నీకు పుట్టుక లేదు, చావు పుట్టుకుల్లోని స్థితే నువ్వు, నువ్వు ఎప్పుడూ ఉంటావు. ఇందాక బాలగారు అంటారు కదా ఈ అరుణగిరి ఉన్నంత కాలం మళ్ళీ ఏమో ఈ సముద్రాలు ఉన్నంత కాలం, మళ్ళీ ఏదో సూర్యుడు ఉన్నంత కాలం ఈ రామాయణం ఉంటుందని. రామాయణం ఉండటం కాదమ్మా, మనమే ఉంటాం. ఈ సూర్యుడు ఉన్నంత కాలం, ఈ సముద్రుడు ఉన్నంత కాలం, ఈ సూర్యచంద్ర ఈ అరుణగిరి ఉన్నంత కాలం మనం జీవించే ఉంటాం. ఎందుకంటే కృతయుగం నాటి రాముడు ఈనాడు పుడితే ఇదే మనకు సాక్ష్యం. ఎక్కడికో మనం దూరం వెళ్ళక్కర్లేదు, ఈ రోజు చెప్పుకున్న సబ్జెక్టే మనకు సాక్ష్యం. ఎన్ని 4 యుగాల క్రితం శ్రీరాముడు ఈనాడు జీవించే ఉన్నాడు. అంటే ఎలా జీవించున్నాడు, ఎందుకు జీవించున్నాడంటే ఆయన ఆత్మారాముడు కాబట్టి, ఆయన ఆత్మ అయ్యాడు కాబట్టి ఆయన జీవించి ఉన్నాడు. అందుకని నువ్వు కూడా ఏం చేస్తావంటే నీ పని ఒకటే, కరోనా ఏమి చేయదు నిన్ను, నీ ఇంట్లో వాళ్ళు ఏమి చేయరు. ఒకవేళ నీ దేహానికి రోగాలు వచ్చినా పర్వాలేదు, ఏది జరిగినప్పటికీ కూడా నీ దేహం పోయినా నువ్వు ఉండే స్థితి నీ హృదయంలో ఒకటి ఉంది. ఆ స్థితిని పొందు. ఆ స్థితిని నువ్వు పొందావనుకో నువ్వు ఎప్పుడూ ఉంటావు. కరోనాకి భయపడక్కర్లేదు, ఎవరికి భయపడక్కర్లేదు. అంటే ఆ స్థితిని పొందటానికి మరి ఎవరు సహాయం చేశారు మనకి? అదే రాముడికి ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి అని ఇప్పుడు చెప్పుకొచ్చారు కదా మన బాలగారు. ధర్మవాన్, జ్ఞానవాన్, గుణవాన్, ఇంకా ఆత్మవాన్, మోక్షవాన్, ఎన్నో గుణాలు రాంగారు చెప్పే చాలా చాలా గుణాలు. కానీ ఆ గుణాలు వివరణ ఇచ్చినప్పుడు ప్రతి గుణం కరెక్ట్గా నాన్నగారికి సరిపోతుందమ్మా. ప్రతి గుణం ఇంకా ఆ ధర్మాన్ని ఆచరించడం ఎలా ఆచరించారు, అలా ఆ మోక్షవాన్ అన్నదానికి ఉదాహరణ శబరి గురించి చెప్పారు. శబరికి మోక్షం ఇస్తాడు కదా రాముడు. శబరి గురించి చెప్పినప్పుడు అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం మళ్ళీ శబరి దగ్గరికి వచ్చి మోక్షం ఇస్తాడు మోక్షవాన్ను. అది మోక్షం గురించి చెబుతా నాన్నగారు శబరి ఉదాహరణ చెప్పినప్పుడు, ఒకసారి భీమవరం నాన్నగారు భీమవరం వచ్చారు. భీమవరం అస్మానం వస్తానే ఉంటారు కదా. భీమవరంలో ఒక ఆవిడ రాజేశ్వరిని ప్రతి మంగళవారం సత్సంగం ఆ ఇంట్లో జరిగేది. నాన్నగారు ఎప్పుడు వచ్చినా అక్కడ కాసేపు కూర్చుని వెళ్ళేవారు అన్నమాట ఆ ఇంట్లోని. ఆవిడ అన్నారు ఒకసారి, అమ్మ రాజేశ్వరి నీకు మోక్షానికి తగిన అర్హత వచ్చేసింది రాజేశ్వరి. ఇప్పుడు మోక్షం ఇవ్వడానికి నీకు ఎవరో రావక్కర్లేదమ్మా, ఏ దేవుడు అక్కర్లేదు, నేను నా చేత్తో నీకు మోక్షం ఇస్తాను రాజేశ్వరి అన్నారు. నా చేత్తోనే నేను మోక్షం ఇస్తాను రాజేశ్వరి అనే రాజేశ్వరికి మాట అంటే ఆవిళ్ళు మనస్తత్వం ఏంటంటే ఆవిడకి అసలు ఏమీ తెలియదు. రాగడ్డ విషయాలు కానీ బయట విషయాలు కానీ ఆ దేవుళ్ళు గురించి అసలు ఏమి ఏ నాలెడ్జి లేదు. ఒక్క నాన్నగారు తప్పించి ఇంకా అస్తమాన నాన్నగారు నాన్నగారు నాన్నగారి జీవితం, నా చేతితో నేను మోక్షం ఇస్తా అంటే ఈ మాట చెప్పినప్పుడు నాకు అనిపించింది మనం తెలివైన వాళ్ళు అనుకుంటున్నాము. ఆ వివేకానందుల్లాగా అన్ని మర్చిపోవడానికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోనేమో, అప్పుడు రాజేశ్వరులా అవుతామేమో. అంటే ఒక ప్యూర్, ఆ ప్యూర్ మైండ్, ఆ పవిత్రమైన మనస్సు, మరి అక్కడ ఏముందో తెలియదు. మరి నేను నా చేత్తో మోక్షం ఇస్తాను అమ్మా రాజేశ్వరి అన్నారు రాజేశ్వరిని. అంత బాగా అనమాట. ఇంకా ఏది మాటల ప్రతి లక్షణమని. ఒకసారి గొల్లల మామిడాడు వెళ్ళారు. గొల్లల మామిడాడు వెళ్తే ప్రతి సంవత్సరం గొల్లల మామిడాడ కృష్ణారెడ్డి గారు తీసుకెళ్ళేవారు. ప్రతి సంవత్సరం అందరం కూడా భక్తులందరం వెళ్ళేవారు. వెళ్తే ఒకసారి పైన గొల్లల మామిడాడలో పైన ఒక హాల్లో ఉంటుంది, కిందేమో దేవుళ్ళు విగ్రహాలన్నీ ఉంటాయి పైన. అప్పుడు అక్కడ ఏదో ఒక సీను ఏంటంటే ఆ ఎత్తిన బాణం పట్టుకుని రాముడు నిలబడతారు. అప్పుడు చెప్పారు ఇంకా అసలు ఆ ఎత్తిన బాణం దింపకుండా 14,000 మంది రాక్షసుల్ని ఆయన సంహరించాడు. బలవాను ఆయన అంత బలవంతుడని ఎవరికి తెలియదు. అసలు ఎవ్వరికి తెలియకుండా అంతమంది రాక్షసులను చంపేశాడు అని చూసి మా వంక చూడడం, ఓ పక్క నుంచి రాముడు వంక చూడడం. అంటే 10,000 మంది రాక్షసుల్ని, బాహ్యంగా ఉన్న రాక్షసుల్ని ఆయన సంహరించాడు. కానీ ఇప్పుడు మళ్ళీ నాన్నగారి రూపంలో మళ్ళీ ఆ రాముడే వచ్చాడేమో. ఆ రాముడే వచ్చి అందరం చూడడం అంటే అందరు అహంకారాలు ఏంటి అహంకార కామక్రోధాలనే రాక్షసులు మరి రాగద్వేషాలనే రాక్షసులు ఈ అహంకారం అనే రాక్షసులు అసలు మనల్ని పీడించేస్తున్నాయి కదా, ఎన్ని జన్మల నుంచి పీడిస్తున్నాయో కదా ఇవి, ఇట్లన్నిటినీ కూడా సంహరించడం కోసం ఇట్లన్నిటినీ కూడా తొలగించడం కోసం నాన్నగారు వచ్చారా ఏంటి అని అసలు అదే సీన్ అన్నమాట. ఇంకా మా వంక చూడడం రాముడు వంక చూడడం అంటే మీలో ఉన్నాయి మీ అహంకారం పక్కకి తప్పి అసలు ఇంక ఎంతసేపు చెప్పారంటే గుడికి తీసుకెళ్లారు కదా, గుళ్ళోనేమో రాముడి విగ్రహం ఉంది కానీ మీ హృదయంలో ఆత్మారాముడు ఉన్నాడు, ఆత్మారాముడి దగ్గరికి మనం ప్రవేశించాలమ్మా, అక్కడికి మనం చేరుకోవాలి అని చెప్పి ఒక రెండు మాటలు అంటే ఇంకా టైం అయిపోతుంది రెండు మాటలు చెప్పేసి ముగించేస్తాను.
అలాగే అలాగే
అంటే అంటే ఏమన్నారంటే అంటే మీ హృదయంలో ఉన్న రాముడి దగ్గర అంటే అసలు రాముడు అంటే అర్థం ఆనందం అని అర్థం అంట, ప్రతి వరుడికి ఒక అర్థం ఉంటుంది కదా, రాముడు అంటే అర్థం ఆనందం అంట. మీ హృదయంలో ఒక ఆనంద ప్రవాహం జ్ఞాన ప్రవాహం శాంతి ప్రవాహం ప్రవహిస్తుంది మీ హృదయంలోని, మీరు ఏమీ చెయ్యక్కర్లేదు, మీరు ఇలా ఆ ప్రవాహంలో కలిసిపోండి. మీరు వెళ్ళి ఆ ప్రవాహంలో కలిసిపోయారనుకోండి ముగింపు లేని శాంతి ముగింపు లేని ఆనందం ముగింపు లేని సుఖం మీకు వచ్చేస్తాయి అని ఒక భగవాన్ చెప్పిన ఉదాహరణ ఒకటి చెప్పారు. భగవాన్ దగ్గరికంట ఒక రామశాస్త్రి గారు అని ఒకరు వచ్చారంట, వస్తే ఆయన అన్నారంట నన్ను ఎక్కడ ఉండమంటారు స్వామి అని భగవాన్ని రామశాస్త్రి గారు అడిగారంట. భగవాన్ అన్నారంట రామశాస్త్రి నీ పేర్లోనే రాముడు ఉన్నాడు నువ్వు ఎక్కడ ఉంటావు, నీ హృదయ రాముడు నీ హృదయంలో ఉన్న ఆత్మారాముడి దగ్గర నువ్వు కలిసిపో, నువ్వు అక్కడుండు ఎంత అలవో చూడండి, నువ్వు ఎక్కడ ఉన్నావంటే నీ హృదయంలో ఉన్న ఆత్మారాముడి దగ్గర ఉండు రామశాస్త్రి, అంతేగాని నేను అక్కడ ఉండనా ఇక్కడ ఉండనా ఎలా అడుగుతావేంటి, నువ్వు అక్కడ ఉండు ఆత్మారాముడి దగ్గర ఉండు ఆ ఆత్మారాముడిని చేరుకో. అలాగా ఈ కరోనా గొడవలో లేకుండా, కరోనా వచ్చేస్తుంది కరోనా కాకపోయినా ఇంకో రోగం వస్తుంది ఇంకో రోగం వస్తుంది ఏదో రోగం వస్తుంది దేహం పోతుంది, కానీ మనం నాన్నగారితో అనుబంధం వల్ల ఆయన ప్రేమ వల్ల ఆయన కరుణ వల్ల ఏంటంటే మన అహంకారాన్ని అలా పక్కకు తొలగించి తొలగించి లోపల ఉన్న శాంతిని శక్తిని ఆ ప్రవాహాన్ని ఆ అద్వైత రుచిని ఎంతో కొంత చూపించారు కదా, ఆ మార్గాన్ని పట్టుకుని మనం నెమ్మదిగా ఆయన ఎంత ప్రేమగా మనకు చూపించారు ఎంత ప్రేమగా మనకు దర్శింప చేశారు అంత ప్రేమగాని మన హృదయంలో ఉన్న శాంతిని శక్తిని మనం సొంతం చేసుకోవాలి, మనం ఆ వస్తువు పరిపూర్ణంగా మనం అది ఆనందం ఆ ఆనందాన్ని పరిపూర్ణంగా ఆ శాంతిని పరిపూర్ణంగా మన అనుభవంలోకి తెచ్చుకుని మనం చిరకాలం కలకాలం ఉండే వస్తువు అయిపోవాలి. అప్పుడు అసలు నిజంగా ఇప్పుడు వచ్చిన టైము ఇప్పుడు వచ్చిన అవకాశం ఎప్పుడు మనకు భవిష్యత్తులో రాకపోవచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే తెలివైన వాళ్ళంట అందరికీ అవకాశాలు వస్తాయంట, తెలివి తక్కువ వాడు వదిలేసుకుంటాడంట, తెలివైన వాడు ఏం చేసుకుంటాడు కరెక్ట్గా ఆ అవకాశాన్ని పట్టుకుని పోకుండా వెళ్ళిపోతాడంట. అందుకని మనకి ఏ స్మృతి ఏ ఆత్మస్మృతి ఏ అద్వైత రుచి ఏ ఆత్మజ్ఞానాన్ని మనకి నాన్నగారు చూపించారో ఆ ఆత్మస్మృతిలోంచి ఆత్మశాంతిలోంచి జారిపోకుండా స్థిరంగా నిలకడగా నెమ్మదిగా అలా 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 ఇప్పుడు పాల్ బ్రంటన్ గారు చెప్పినట్టు ఆ శాంతిని మనం చేరుకుని మనందరం కలకాలం చిరకాలం ఉండాలని భక్తులందరికీ మనం చేసుకుంటున్నాను.
బాగుందండి, అంటే అందరూ కేర్ఫుల్ గా అంటే అదే ఫియర్ అవసరం లేదు, ఎవరు భయపడవలసిన దేనికి భయపడవలసిన అవసరం లేదు, కానీ ప్రికాషన్స్ మాత్రం కంపల్సరీ అయ్యిందండి. అంటే బయట నిజంగానే విషమించుకుపోయింది పరిస్థితి, కరోనా పరిస్థితి, మనకి మానసికంగా భయం అక్కర్లేదు కానీ దయచేసి వీలైనంత ఎవరు ఇల్లు కదలద్దు, ఎందుకంటే బయట అంటే ఒకటే అంటే ఇక్కడ ఏంటంటే మనం అంటే భౌతికంగా కూడా అంటే భయం లేకపోయినా బయట తిరగమని కాదు, ఇక్కడ ఎవరిళ్లలో వాళ్ళు ఉండాలి, బయటకెళ్తే మాస్క్ కంపల్సరీగా వేసుకోవాలి, అటు ఇటు వెళ్ళినప్పుడు శానిటైజర్ తో చేయి తుడుచుకోవాలి. ఎందుకు అంటే అది మనం అంటే డెత్ కి భయపడిపోతున్నాం అని కాదు, కానీ ఒకవేళ వస్తే మనతో సరిపెట్టదు, ఇంట్లో వాళ్ళందరికీ వస్తుందని గవర్నమెంట్ వాళ్ళు విపరీతంగా ప్రచారం చేయడం జరుగుతుంది కదా అని చెప్తే, అంటే సబ్జెక్ట్ ఆధారంగా చూసుకుని అంటే మనం భయపడక్కర్లేదు, బెంగ పెట్టుకో
అవకాశం కదా అవి బయటికి వెళ్ళకుండా ఇది ఈ గొడవలన్నీ అవకాశం వచ్చిందమ్మా. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మనం మన హృదయాన్ని చేరుకోవాలి. అది నేను దీన్ని
ఉపయోగించే అంటే అంటే ఇంకో రకంగా మళ్ళీ భక్తులు తీసుకోకుండా అంటే ఫియర్ అవసరం, అంటే భయపడవలసిన అవసరం లేదు, ప్రికాషన్స్ మాత్రం మానకూడదు. అంటే భౌతికంగా ప్రికాషన్స్ మానకూడదు, లోపల ఎటువంటి బెంగ భయము ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే ఏదొచ్చినా కూడా నాన్నగారు చెప్పినట్టు లోపల హృదయంలో ఉన్న వస్తువుకి మనం ఆలింగనం చేసుకుని అక్కడ మనం మనసు పెట్టి మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరన్నట్టు ఈ ఆపర్చునిటీని 100% ఉపయోగించుకుని మనం లో దృష్టితో ఉండాలి తప్ప బాహ్యంగా మనం చెదరకూడదు చెదరకూడదు అలా అని. అంటే బయట చాలా అంటే వాస్తవం కూడా మనం మర్చిపోకూడదు కదా. అంటే ఇది అంటే ఒకళ్ళకి వస్తే ఇంట్లో వాళ్ళకి కూడా వచ్చే ప్రమాదం ఉంది కదా అండి. అండ్ ఏంటంటే అంటే ప్రికాషన్స్ తీసుకో, అంటే ప్రికాషన్స్ మాత్రం తీసుకోవాలి. ఇప్పుడు నాన్నగారు ఉన్నారు, ఎంత శుభ్రంగా చేతులు కడుక్కునేవారు, ఆయనకి ఏమన్నా దేహాభిమానం ఉందా లేదు. ఇప్పుడు భోజనం చేసే ముందు 10 నిమిషాలు చేతులు కడిగేవారు. ఏ సీసాలు ఎవరిని ముట్టుకొని ఇచ్చేవారు కాదు, ఆయన సీసా మూత ఆయనే తెరుచుకునేవారు. అంటే అంటే ఏ అంటే ఆదర్శంగా ఆయన చూపించింది ఏంటి అంటే మనం శుభ్రంగా ఉండాలి, మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అలా అని చెప్పి మన మనసు దాని మీద ఉండమని కాదు, అంతర్ముఖ జీవితమే ఉండాలి. మనకి బయట భయాలు బెంగలు ఇలాగా అంటే బహిర్ముఖం అయిపోయి మనం కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు, కానీ పాటించవలసినవి మాత్రం పాటిస్తూ ఉండాలి. అంటే అంటే ఇంకొకలాగా భక్తులు తీసుకోకుండా చెప్తున్నానంటే అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే ఎందుకంటే బయట అంటే హాస్పిటల్ అడ్మిషన్ వరకు వచ్చి ఏమన్నా కొంచెం సింప్టమ్స్ ఉన్నా తెలియకుండా అలా ఉన్నా కూడా బయట హాస్పిటల్స్ లో బెడ్స్ ఉండట్లేదు, రకరకాల ఆందోళన పడుతున్నారు బయట జనం. అంటే భక్తులుగా మనకు అవసరం లేదు, కానీ వీలైనంత ఎవరు ఎక్కడికి ప్రయాణాలు పెట్టుకోవద్దు, ఎక్కడికి అంటే చెన్నూరు వెళ్దాం లేకపోతే అరుణాచలం వెళ్దాం, ఇవన్నీ అసలు పెట్టుకోవద్దు ఆంటీ అన్నట్టు మన ఇళ్లలో మనం ఉండి బయట పరిస్థితి బాగుండే వరకు వీలైనంత ఎవరు ఎక్కడికి కదలకుండా ఉండడం మంచిది. అంటే కేవలం మనకే కాదు, మనం అంటించుకుని వస్తే ఇంట్లో వాళ్ళకి కూడా వస్తుంది కాబట్టి ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కానీ మానసికంగా మాత్రం మనం ఎటువంటి ఇబ్బందికి గురవ్వక్కర్లేదు, ఆందోళన పడక్కర్లేదు. ఎందుకంటే ఎలాగో జరగవలసింది జరిగే తీరునని చెప్తూనే ఉన్నారు, మనకి సబ్జెక్ట్ మనం 30 ఏళ్ళ నుంచి వింటూ ఉన్నాము, అది ఆచరించడానికి మనం ప్రయత్నం మనం చేస్తున్నాము, అని దయ నిరంతరం ఉందని మనకి తెలుసు. ఒకవేళ ప్రాబ్లం ఏదన్నా వచ్చి ఏదన్నా జరిగినా కూడా మనం ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆంటీ చెప్పినట్టు దేహం మనం కాదు, దేహం మనం కాదు, లోపలున్న చైతన్యం మనము అని ఆయన మొత్తుకుని 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 చెప్పి ఆంటీ అన్నట్టు మనకి ఆ లోపలున్న దాని రుచి చూపించి అది మనల్ని ఆస్వాదించేలా చేసి ఇలా సత్సంగాలు విడిచిపెట్టకుండా మనందరితోని చేయించి సబ్జెక్టుకి దూరం అవ్వకుండా ఆయన మనల్ని అనుగ్రహించి మనల్ని ఆయన ఒళ్ళో పెట్టుకునే చూస్తున్నారు త్రూ అవుట్. అంటే ఆయన దేహం ఉండడం ఉండకపోవడంతో సంబంధం లేకుండా అనుగ్రహం అనేది ప్రవాహం కింద, ఆ నదీ ప్రవాహం కింద ఎప్పుడు ఆగకుండా మన హృదయాల్లో పొంగుతూనే ఉంది. కాబట్టి అసలు భయపడవలసిన పర్సెంట్ అసలు అవసరం మనకి 1% కూడా లేదు. సో ఆంటీ చెప్పినట్టు లో దృష్టితో ఉండి మనం వీలైనంత బయట వ్యవహారంలోకి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఆంటీ, బాలాంటీ కూడా బాగా చెప్పారు. మనం సత్సంగాలు విడిచిపెట్టకుండా, అంటే నాన్నగారు అందుకే అన్నారంటే ఈ వినడం ఎందుకు, ఈ అంటే ఈ నామం చేసుకోవడం ఎందుకు, ఈ వినడాలు ఎందుకు, ఎంతకాలం ఒక ప్రశ్న అడిగారంట, ఎంతకాలం ఇలా చేసుకుంటూ కూర్చుంటాం మేము అని భగవాన్ అడిగారంట. ఇప్పుడు ఈ సాధనలు బాగానే చూస్తున్నారు, వింటున్నాం వింటున్నాం వింటున్నాము, ఇంకా విరామం లేకుండా వింటూనే ఉన్నాము, ఇంక ఇలా ఎంతకాలం మేము వినాలి, ఎంతకాలం ఇది ఫాలో అవుతూ ఉండాలి, అంటే ఇంక దీనికి అంత ఎప్పుడు వస్తుంది, ఇంక ఎప్పుడు ఎప్పటికి మేము తరిస్తాము అని అడిగాడంట. అంటే సంవత్సరాల తరబడి వింటూనే ఉన్నాము, దీనికి అంతు లేదు, ఎప్పుడు దాకా వినమంటారు మమ్మల్ని ఇలాగా అని. ఎప్పుడు దాకా వినమంటారు మమ్మల్ని ఇలాగా, ఎప్పుడు దాకా ఆచరించాలి మేము, ఎంతకాలం మేము ఇలాగా అంటే దీనికి ఒక ఎండ్ ఉందా, మాకు ఎప్పటికి రియలైజేషన్ వస్తుందంటే అప్పుడు అన్నారంట, మమకారం అహంకారం ఉన్నంత కాలం నువ్వు వినవలసిందే. నీకు మమకారం అహంకారం లోపల ఉన్నంత కాలం నువ్వు శ్రవణం చేయవలసిందే, నువ్వు ట్రూత్ గురించి వింటూ ఉండవలసిందే, ఎందుకంటే నిజం కానిది నీ నిజం అని నిన్ను నమ్మిస్తూ ఉంటుంది బయట ప్రపంచము మాయ. ఆ నిజం కాంతి నిజం అనుకుంటూ మనం జీవిస్తూ మనం మీరన్నట్టు అప్పుడు భయానికి ఆందోళనకి గురైపోతూ ఉంటామండి. సో ట్రూత్ గురించి నిరంతరం మనం శ్రవణం చేస్తూ ఉంటే అప్పుడు ట్రూత్ దగ్గర ఉంటాము. ట్రూత్ ని ఒక్క క్షణం విడిచిపెట్టి వెళ్ళినా కూడా ఆంటీ అన్నట్టు ఇంకా బయట పరిస్థితులు ఎప్పుడూ సర్దుకోవడం ఉండదు, ఏదోటి వస్తూనే ఉంటుంది. ఆ వచ్చే పరిస్థితుల్ని మనం అసలు ఎదుర్కోలేనంతగా ఆందోళన కలిగించే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఈ రోజు ఇది వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది, రేపు ఇంకోటి వస్తుంది, దీనికి అంత ఉండదు. అందుకే అంతు లేకుండా మనం శ్రవణం చేయాలి. అంటే విసుగొచ్చేలా శ్రవణం చేయమని ఎందుకన్నారు అంటే, నువ్వు ట్రూత్ లో అంటే నీ అహంకార మమకారాలు రహితం నువ్వు అయ్యి, ఏదైతే నువ్వు అది అనుభవంలోకి నీకు వచ్చి అక్కడ నువ్వు స్థిరపడే వరకు, నువ్వు కొంచెం ఇసుమంతా నువ్వు డిస్ట్రాక్ట్ అయినా కూడా ఆంటీ అన్నట్టు మనం ప్రపంచంలోకి వచ్చేస్తాం. ప్రపంచంలో వచ్చావా అన్నీ ఇంక మళ్ళీ అదో వలయం. అని చెప్పి ఈ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుని వీలైనంత మనసుని వేరే రకంగా మనం వెళ్లకుండా అంతర్ముఖం చేసుకునేలాగా సబ్జెక్ట్ కాన్స్టెంట్ గా శ్రవణం చేస్తూ ఏది చెడు ఏది మంచి విచక్షణ చేసుకుంటూ, ఏది నిజం ఏది అబద్ధం, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం, ఈ డిస్క్రిమినేషన్ పెట్టుకుని అలర్ట్ గా. అందుకే అన్నారు కదా కత్తి అంచు మీద, ఒక సాధకుడు ఎలా ఉండాలంటే కత్తి అంచు మీద నడిచిన వాడు అంత ఎంత కేర్ఫుల్ గా ఉంటాడో అంత కేర్ఫుల్ గా మనం ఉండాలి. ఆయన అనుగ్రహం ఎప్పుడు నిండా అందరి మీద ఉంది, కానీ మన దృష్టి అంటే అటువైపు తిరుగుంటే మనకు అంతా శాంతి, ఇటు తిరిగితే అంతా శాంతి. సో నిరంతరం మనం మన అంటే చైతన్యం మీద సోర్స్ దగ్గర మనం ఉండలేకపోతే ఆయన స్మృతిలో ఆయన ఆయన తలపెట్టుకోవడంలో ఆయన దయ మన పట్ల ఆయన చూపించిన దయని జ్ఞాపకం పెట్టుకుని సబ్జెక్ట్ శ్రవణం చేసుకుంటూ అది మననం చేసుకుంటూ మనం ఆ ధ్యాసలో ఉంటే ఆంటీ అన్నట్టు మనం అందరం శాంతిని కోల్పోకుండా ఉంటాం. అంచేత ఆంటీ అన్నట్టు మనం ఎవ్వరం కూడా మన శాంతిని కోల్పోవద్దు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనకి నిర్భయంగా ఉండొచ్చు. ఎందుకు అంటే నిజంగా మనకి ఆవిడ అన్నట్టు మరణం లేదు. ఒకవేళ బాడీ అయిపోయినా కేవలం బాడీ వెళ్ళిపోవడం నథింగ్ బట్ ఒక రూమ్ లోంచి ఇంకో గదిలో ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళడం లాంటిది మరణం. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ నీకు ఇంకో శరీరం వస్తుంది. నీకు మోక్షం రాకపోతే మళ్ళీ ఇదే, నువ్వు ఈ జన్మలో ఏదైతే సాధన చేశావో ఈ జన్మలో నీకు ఎంత పరిపక్వత వచ్చిందో అది యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ వచ్చే శరీరంలో కంటిన్యూ అయిపోతుంది. అంచేత మనం చేసిన కృషి కానీ మన నాన్నగారి దగ్గర గడిపిన క్షణాలు కానీ మనకు ఆయనతో ఉన్న అనుబంధం కానీ మన చుట్టాలు కానీ ఎవ్వరూ తెంపలేని అనుబంధం మనకు మన గురువుతోటి. సో ఆ అనుబంధం యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకొకటి ఆంటీ అన్నట్టు ఇప్పుడు బాడీ వెళ్ళిపోవలసి వచ్చినా కూడా మనం ఎవ్వరం వయసుమంతా కూడా కంగారు ఎందుకు పడక్కర్లేదు అంటే మనకి అనుకూలమైన పరిస్థితిలో ఆయన పెడతారు. అంటే ఒకవేళ ఇప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు, ఇక్కడ ఉంటే మన సాధన కుదరదు అనిపించినప్పుడు మనకి ఇంకొక బాడీ అంటే ఏది జరిగినా కూడా ఆయన విశ్వ ప్రేమలోనే జరుగుతుంది. సో మనకి ఏది అంటే ఇది మనకి ఇది కష్టమేమో ఇది దుఃఖమేమో అని మనం అనుకుంటున్నాము, అది అంటే ఆయన ప్రేమలోనే మనం ఉన్నాము. ఏది జరిగినా ఆయన ప్రేమలో జరుగుతోంది, మనకి హాని జరగడానికి అవకాశం లేదు. సో బాహ్య పరిస్థితులకి అనారోగ్యానికి మనం ఇబ్బంది పడిపోవక్కర్లేదు. అదే నాన్నగారు అంటారు కదా, ఇప్పుడు తల్లి పాలిచ్చేటప్పుడు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ తీసే లోపల బిడ్డ కంగారు పడి గట్టిగట్టిగా ఏడ్చేస్తాడంట. ఎందుకు? ఇంకో సైడ్ పాలిస్తుందని ఆ క్షణంలో తెలియక కంగారు పడిపోతాడనమాట. అయితే ఇక్కడ ఇక్కడ పాలైపోయినాయి కాబట్టి ఇంకో చోట పెట్టడానికి అమ్మ షిఫ్ట్ చేసింది అంతే. అలా ఒకవేళ ఇక్కడ మనకి అనుకూలమైన పరిస్థితులు లేవు అని ఆయన అనుకున్నప్పుడు అది మారుస్తాడు, అంతకన్నా ఏమీ లేదు. అంచేత ఈ తాత్కాలికమైన వాటి కోసం లేకపోతే శరీరం ధ్యాసతోటి మనం జీవించవలసిన అవసరం మనకి లేదు. నిరంతరం మనం ఆత్మదృష్టిలో ఉండి ఆయన సబ్జెక్ట్ ని ఆధారంగా చేసుకుని జీవించి మనం అందరం సుఖంగా శాంతిగా ఉండి శాంతిగా ప్రయాణం చేద్దాము. థ్యాంక్ యూ ఆంటీ, రాముడి పేరు చెప్పుకుని మనం సబ్జెక్ట్ నాన్నగారితో ముగించుకున్నాము. మీరు అన్నట్టు మనకి నాన్న దేవుడైనా రాముడైనా కృష్ణుడైనా
అందుకే చెప్పాడేమో లక్ష్మి ఉషా, ఇలాగా ఇటువంటి పరిస్థితులు కూడా మనకు బయట పెడితే మన లోపల తిరిగిపోతామని కూడా అది అంత ఆయన లేల ఇంకా.
అవునంటి అవును అవునంటి అవును అవును. ఎందుకు అదే అంటే ఇంకా లోపలే ఉంది, బాహ్యంగా ఏమీ లేదు, సో మీరు ఇక్కడే స్థిరపడండి అని అంటే బయట పరిస్థితులు కూడా తెలియజేస్తున్నాయండి.
అదే అదే పాయింట్ నేను చెప్పింది, నేను వివరంగా నేను చెప్పలేకపోయాను. అదే
అంటే అలా కాదు అంటే అంటే భక్తులు మళ్ళీ ఇంకో రకంగా తీసుకోకుండా వివరించాను అంతకన్నా ఏం లేదండి. అంటే మీ ఉద్దేశం నాకు అర్థమైంది, భక్తులు ఇంకోలా తీసుకోకూడదు అని చెప్పి వివరించానంటే. అలాగే అండి, థ్యాంక్ యూ అండి. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.
Thank you.